नारायण 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 ओम नमो नारायणाय ओम नमो भगवते वासुदेवाय वासुदेव 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 ओम नमो भगवते वासुदेवाय సృష్టింత వాసుదేవ స్వరూపాన్ని తెలిసిన వాడికి పునర్జన్మ లేదని వాసుదేవుడు చెప్పాడు. ఈ సృష్టింతా కూడా వాసుదేవ స్వరూపమే, అది నోటితోటి చిలక పరుపులు పడటం కాదు, ఇదంతా వాసుదేవ స్వరూపమే అని గుర్తించిన వాడికి పునర్జన్మ లేదు. మరి ఆ జన్మ ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేదు. ఇదంతా వాసుదేవ స్వరూపం. వాసుదేవుడు అంటేనే వ్యాపించిన వాడు. ఓం నమో భగవతి వాసుదేవాయ, ఓం నమో భగవతి దేవరాజాయ, ఓం నమో భగవతి వరదరాజాయ. ఈ దేవరాజు వరదరాజు అంటే మీరు కంగారు పడకండి, ఏ కొత్త పేర్లు కన్నా ఉన్నాయి మీకు. ఇప్పుడు తిరుపతిలో తెలిసినటువంటి మహావిష్ణువుని వెంకటేశ్వర స్వామి అంటారు. తిరుపతిలో ఉన్న మహావిష్ణువుని ఏమంటారు, అక్కడ వెంకటేశ్వర స్వామి రూపంలో అర్చావతారంగా దర్శనమిచ్చాడు. కంచిలో కూడా మహావిష్ణువు అక్కడ ఆవిర్భవించాడు స్వయంభూగా. అక్కడ స్వయంభూగా కంచిలో ఉన్న దేవుడికి రెండు పేర్లు ఉన్నాయి. విష్ణు కంచి అంటారు కదా, విష్ణు కంచిలో దేవుడికి రెండు పేర్లు. కొంతమంది దేవరాజు అంటారు, కొంతమంది వరదరాజు అంటారు, కొంతమంది ఏమంటారు దేవరాజు, కొంతమంది వరదరాజు. వరదరాజు అంటే వరాలు ఇచ్చేవాడు, వరాలు ఇచ్చే స్వామి వరదరాజు. దేవరాజు అంటే దేవేంద్రుని పూర్వం ఒకరు చెప్పించారు ఆ శాపం చాలా కాలం అనుభవించాక ఆ శాపంలోంచి ఈ వరదరాజే ఆ శాపంలోంచి అది విముక్తిని చేశాడు. ఎవరిని? దేవేంద్రుని. అది దేవేంద్రుని విముక్తి చేశాడు కాబట్టి శాపం నుంచి దేవరాజు అంటారు. దేవరాజు వరదరాజు, దేవరాజు అనే పేరు ఇంటికి వచ్చింది. వరదరాజు అనే పేరు ఆయన మహావిష్ణు. దేవరాజాయ ఓం నమో భగవతే దేవరాజాయ, ఓం నమో భగవతే వరదరాజాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమశివాయ, 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 ఓం నమశివాయ, శివాయ నమః, శివాయ నమః, ఓం నమః శివాయ, ఓం నమో భగవతే రుద్రాయ, రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ. ప్రియమైన ఆత్మబంధువురా, ఇది కార్తీక మాసం. కార్తీక మాసం అంటే మార్గశిర మాసం వంటి చాలా పుణ్యమైన మాసాలు. మార్గశిర మాసం నేనని భగవద్గీతలో చెప్పాడు. ఈ కార్తీక మాసం మహావిష్ణువుకి ప్రీతే, మహాదేవుడైనటువంటి శివుడికి కూడా ప్రీతే, ఇద్దరికీ ప్రీతే. మనం ఉపాసన కోసం ఉపాసన చేయటమే ధ్యానం. ఉపాసన కోసం మహావిష్ణువు కానీ మహాదేవుని కానీ ఎవరు ఒకరిని, ఇద్దరికీ భేదం లేదు. ఎవరికన్నా మనం ఉపాసన చేయాలి అంటే ఆ రూపాన్ని అలా చూసుకోవటం, ఆ నామాన్ని స్మరించుకోవటం, ఆ రూపాన్ని ధ్యానం చేసుకోవటం, ఆ నామాన్ని స్మరించుకోవటం, దాన్ని ఉపాసన అంటారు. ఆ ఉపాసన చేయగా చేయగా అదే ధ్యానం కింద వస్తుంది. ధ్యానం వల్ల మనకు లాభం ఏంటంటే ఏకాగ్రత వస్తుంది. ధ్యానం లేకుండా ఏకాగ్రత మన ఈ పంచభూతాలను చూస్తున్నాం. పంచభూతాల్లో అందరికంటే బలవంతుడు వాయుదేవుడు. పంచభూతాలు ఉన్నాయి కదా, పంచభూతాల్లో అందరికంటే బలమైన దేవుడు వాయుదేవుడు. ఆ వాయుదేవుడే ఆంజనేయస్వామి. ఆంజనేయస్వామి అంటే వాయుదేవుడే. చాలా బలమైన పంచభూతాల్లో వాయుదేవుడు చాలా బలమైన వాడు. ఇప్పుడు పంచభూతాలతో తయారు చేశారు ఈ శరీరాన్ని. మరి శరీరం చనిపోయినప్పుడు పంచభూతాలు విడిపోతున్నాం. మీరు శవం కాలేటప్పుడు చూడటం, నీరు నీరు కింద అయిపోతుంది, మట్టి మట్టికి. మీరు శవాన్ని కాల్చేస్తాంటే నీరు కాలిపోతాను శవం. ఈ పంచభూతాలతో తయారు చేసిన శరీరాన్ని మీరు ఎప్పుడైనా శవం కాలుతాయో చూడండి, నీరు నీరుగా ఈ శరీరంలోంచి నీరు నీరుగా కారిపోతుంది. మీరు గట్టిగా ఇలా చెయ్యి పెట్టుతామని మట్టి వస్తుంది ఇందులోంచి. మన స్నానం చేసేటప్పుడు కూడా ఒకసారి మట్టి వస్తుంది. అంటే మట్టితోటి గాలితోటి నీరుతోటి నిర్మించినటువంటి దేహం అది, పంచభూతాలతోటి నిర్మించింది. ఇప్పుడు ఇంతకీ మీకు ఈ విషయం చెప్తుందంటే లోపలన్న దేవుడు, లోపలన్న సత్యం, లోపలన్న భగవంతుడికి పంచభూతాలకి ఏమి సంబంధం లేదు. మన శరీరానికి సంబంధం పంచిపోతాడు, లోపలన్న దేవుడికి అంటే లోపలన్న ఆత్మకి, లోపలన్న చైతన్యానికి. అది మనమై ఉన్నాం, అది మనమై ఉన్నాం. దానికి పంచిపోతాలకి, దానికి కాలానికి, దానికి పుణ్యకర్మలకి, దానికి పాపకర్మలకి, దానికి ఇతర లోకాలకి ఎట్టి సంబంధం లేదు. ఇసుమంతయు సంబంధం లేదు, చింతాకాంత సంబంధం లేదు, ఏమీ సంబంధం లేదు. ఆ లోపలని ఈశ్వరుడికి మన బంధువులకి ఇచ్చే ప్రేమ కూడా మనం ఇవ్వటాలి. బంధువులు ఇచ్చే బంధించేవాళ్ళని లోపల ఈశ్వరుడు ఉన్నాడు, అంతర్యామగా ఉన్నాడు నారాయణుడు. వాడికి కాలానికి సంబంధం లేదు, వాడికి శరీరం చనిపోవడానికి శరీరం పుట్టడానికి వాడికి ఏం సంబంధం లేదు. అయితే వాడు కర్మసాక్షి, వాడెవడు కర్మసాక్షి. కర్మ సిద్ధాంతం నిజం, కర్మ సిద్ధాంతం నిజం. అయితే రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే, భగవాన్ ఏం చెప్పారంటే, కర్మ సిద్ధాంతం నిజమే, ఆయన మాటలో కొంచెం అంతఃకరణ శుద్ధి ఉంటేనే కానీ అర్థం చేసుకోవడం కష్టం. లోపల అంతఃకరణ శుద్ధి ఉండాలి, మనస్సు పవిత్రంగా ఉంటేనే కానీ భగవాన్ మాటలు అర్థం అవటం కష్టం, లేకపోతే తిరకాల్సి వస్తాం. కర్మ సిద్ధాంతం నిజమే అంటే మనం పుణ్యం చేస్తే అది సుఖరూపంలో ఖర్చు అవుతుంది, పాపం చేస్తే దుఃఖరూపంలో ఖర్చు అవుతుంది. పుణ్యానికి ఫలం సుఖం, పాపానికి ఫలం దుఃఖం. అది మనం అనిపిస్తే వెళ్ళిపోతాయి బయటకు. అయితే భగవాడు ఏం చెప్పారంటే, మీకు ఎప్పుడైనా సంతోషం వస్తుంది అనుకోండి పొంగిపోకండి అన్నారు. మీకు ఇంటికాడ పరిస్థితులు బాగున్నాయనుకోండి, మీరు అనుకున్న పనులన్నీ అయిపోతున్నాయి అనుకోండి పొంగిపోవద్దు అన్నారు. ఒకసారి మీరు అనుకున్న పనులు అవటాలేదు అనుకోండి, మీ కోరికలు నెరవేరకపోతే మీరు కుంగిపోతారు, ఈ కుంగిపోవద్దు అన్నారు. ఇక్కడ మీరు గ్రహించవలసింది ఏంటంటే, మీకు సంతోషం వచ్చినాయి దొంగనేనకి, దుఃఖం వచ్చినాయి దొంగనేనకి. ఆ దొంగనని మీరు కాదు, సబ్జెక్టు బాగా అర్థం చేసుకున్నాం. మీకు సంతోషం వస్తుంది అనుకోండి, ఎప్పుడైనా పరిస్థితులు బాగున్నాయి అనుకోండి, మీకు సంతోషం వస్తుంది అనుకోండి, ఆ సంతోషం మీ ఆ సంతోషంతో కలవద్దు అన్నాడు. ఏం చేతి కలవద్దు అంటే దొంగనాయక అది లోపల నిజమైన వస్తువుకి, సత్యానికి, లోపల బ్రహ్మ పదార్థానికి దానికి దుఃఖం లేదు, సంతోషం లేదు, రెండూ లేదు. అంటే మీకు ఏదైనా సంతోషం ఇస్తే పొంగిపోతున్నారంటే దొంగనాయన పెరిగిపోతాను. మీకు ఏదైనా సంతోషం వస్తే, మీకు దుఃఖం వచ్చింది అనుకోండి, దుఃఖం వస్తే కుంగిపోతున్నారు అనుకోండి, దొంగనాయన పెరిగిపోతుంది. అంటే కర్మ దొంగనేనం ఉంటే కర్మ సిద్ధాంతం, కానీ దొంగనేనం లేకపోతే అలా కర్మ సిద్ధాంతానికి విలువ లేదు అన్నారు. కర్మ సిద్ధాంతాన్ని దాటి వెళ్ళిపోతాడు దొంగనేనం దాటిన వాడు. తర్వాత వాడికి పునర్జన్మలు కూడా లేదు. తర్వాత ఈ శరీరం మనం చొక్కాలు చిరిగిపోయాక కొత్త చొక్కాలు పుట్టించుకుంటాం. ఈ దొంగనేనం ఈ శరీరం ముసలిదే వరకు ఇంద్రియాల ద్వారా బయటకు వచ్చి విషయాల్లో తిరుగుతూ ఉంటాం. ఈ దొంగనేం ఏం చేస్తుందంటే ఇంద్రియాల ద్వారా బయటకు వచ్చేసి విషయాల్లో తిరుగుతూ ఉంటాం. ఈ శరీరం ముసలిది అయిపోయేది, ఈ శరీరం ముసలిది అయిపోయేది, ఇంకా విషయాలకి ఇది పనికి రాదా అనుకుంటా ఉంటాం. అనుకుని మనం పాత బట్టలు ఇచ్చేసి కొత్త బట్టలు ఎలా కొనుక్కుంటాము, పాత బట్టలు చిరిగిపోయాక అప్పుడు కొత్త శరీరాల కోసం చూస్తుంది. ఆ దొంగనే చచ్చిపోయింది అనుకోండి, శరీరాన్ని చనిపోయే ముందే దొంగనే చనిపోతే ఇంకా కొత్త శరీరాలు రావు మనకు. అదే మోక్షం, అదే మోక్షం. అంటే కాలంతో సంబంధం లేదు. ఇది నిజమైన నేనికి, లోపల బ్రహ్మ పదార్థానికి అంటే చావులేని సత్పదార్థానికి కాలంతో సంబంధం లేదు, పుణ్యంతో సంబంధం లేదు, పాపంతో సంబంధం లేదు, పంచభూతాలతో సంబంధం లేదు. అందుకే భగవద్గీతలో స్వామివారు ఏం చెప్తారంటే దాన్ని నీరు తడపలేదు, అగ్ని అగ్ని మన శరీరాన్ని కాలుస్తుంది కానీ లోపల ఉన్న వస్తువుని కాల్చలేదు. ఆ బ్రహ్మ పదార్థాన్ని ఆత్మని దాన్ని నీరు తడపలేదు, అగ్ని కాల్చలేదు, గాలి గెంటలేదు, మీకు పంచభూతాలు కూడా దాన్ని ఏం ముట్టుకోలేవు అని చెప్పాడు. అది పంచభూతాలకి సంబంధం లేదు, కాలానికి సంబంధం లేదు, లోపల నిజమైన నేను దేనికి సంబంధం లేదు, అది స్వతంత్రమైన, అది స్వతంత్రమైన, దాని స్వరూపం సుఖం, దాని స్వరూపమే సుఖం. ఆ స్వరూప సుఖం, ఆ స్వరూప శాంతి మనం పొందే వరకు మన మనసు బజార్లో తిరుగుతూ ఉంటుంది. ఇది కాదని అది, అది కాదని ఇది, అలా బజార్లో తిరుగుతూ ఉంటుంది. ఆ స్వరూప అంటే ఆ నిజమైన నేను యొక్క స్వరూపమే సుఖం, దాని స్వరూపమే శాంతి. అది పొందే వరకు మన మనస్సు ఇంద్రియాల ద్వారా వచ్చి బయట విషయాల్లో తిరుగుతూ ఉంటుంది. అయితే మనకి గత జన్మల నుంచి మనం విషయ వాసనలు పోజేసుకుంటూ వస్తున్నాం. అంచేత ఆ విషయ వాసన వేగం ఎక్కువ ఉన్నప్పుడు మనం భగవద్గీత చదివినప్పుడు ఇవన్నీ అబద్ధాలు అనిపిస్తుంది, ఇవన్నీ అబద్ధాలు అనిపిస్తుంది. అది భగవంతుడు ఏమన్నాడంటే మీకు చిత్తశుద్ధి తక్కువగా ఉన్నప్పుడు, అంతఃకరణ శుద్ధి తక్కువగా ఉన్నప్పుడు, పూర్వజన్మల్లో మీకు ప్రిపరేషన్ లేనప్పుడు మీరేం చేస్తారంటే సత్కర్మ సత్కర్మ నిష్కామంగా చేయండి, సత్కర్మ చేయండి నిష్కామంగా చేయండి. అంటే కర్మని యోగంగా చేయండి, కర్మని యోగంగా చేయండి, ఆ పని పని కోసమే చేయండి. ఈ నేను నువ్వు పక్కన పెట్టి చేయండి, ఈ దొంగలని ముస్తాబ్ చేయొద్దు, ఈ దొంగలని ఓ పక్కన పెట్టి చేయండి. అది ఇప్పుడు అలా చేస్తే ఏమవుతుందంటే మనకు అంతఃకరణ శుద్ధి వస్తుంది. అంతఃకరణ శుద్ధి లేకుండా మన ఏదైనా సబ్జెక్ట్ చదివినా అది ఉన్నది ఉన్నట్టుగా మనకు అర్థం కాదు. ఉన్నదంటే ఒక్కటే, నాకు భగవద్గీతలో భగవంతుడు చెప్పిన విషయం ఏమని చెప్పాడంటే ఉన్నది ఒక్కటంటే ఒక్కటి, ఉన్నది ఒక్కటంటే ఒక్కటే. దానికి చావు లేదు, నశింపు లేదు, దానికి పుట్టుకలేదు, చావు లేదు, దానికి పుట్టుకలేదు, చావు లేదు. ఇప్పుడు రమణ మహర్షి గారు ఏం చెప్తారంటే ఆయన మాటలు అర్థం అవటం ఎందుకు కష్టం అంటే ఈ శరీరం పుట్టకముందు లేదు, ఈ శరీరం పుట్టకముందు, మరి చనిపోయిన తర్వాత ఉండదు, పుట్టకముందు లేదు, మన శరీరాలు పుట్టకముందు లేవు, మరి అందరి శరీరాలు చనిపోతాయి, చనిపోవటం సహజం, శరీరాలన్నీ చనిపోతాయి. ఈ శరీరాలన్నీ చనిపోయాక ఉండవు ఇంకా, అంతవరకు బాగా. రమణ మహర్షి గారు ఏమంటారంటే ఇప్పుడు శరీరం లేదంటారు, నీకు అర్థమవుతుందా, ఇప్పుడు ఇది లేదంటారు, చచ్చిపోయిన తర్వాత ఉండదు, పుట్టకముందు లేదు, అలా చెప్తే ఇప్పుడు కూడా లేదంటారు. అంటే ఇంచేదంటే ఒక కాలంలో ఒక వస్తువు కనిపించి ఇంకో కాలంలో లేకపోతే అసత్య వస్తువే కానీ సత్య వస్తువు కాదు, నీకు అర్థమవుతుంది. ఒక కాలంలో ఒక వస్తువు కనిపించి ఇంకో కాలంలో కనపడదు అనుకోండి, అది అసత్యమే కానీ సత్యం కాదు. ఇప్పుడు మధ్యలో కనిపిస్తుంది, పుట్టకముందు లేదు, చనిపోయిన తర్వాత ఉండదు, ఇప్పుడు వీటే కనిపిస్తాను, దేహం అలా కనిపిస్తాను. అంటే లోపల ఈ జీవుడు విషయ వాసన వల్ల దీన్ని ధరించున్నాడు, దేన్ని, ఈ దేహాన్ని. అంటే మనకి ఎందుకు వచ్చింది ఈ దేహం, మనకి ఎంజాయ్ లోకానికి సంబంధించిన విషయాలు ఎంజాయ్ చేయాలనే బుద్ధి ఉందండి, ఆ బుద్ధి కోసం దేహం వచ్చింది. ఆ బుద్ధి లేకపోతే మనకి ఈ దేహం రాదు. ఆయన ఏమంటారంటే రమణ మహర్షి గారు ఇప్పుడు కూడా లేదంటారు, ఇంచేత అన్ని కాలాల్లో ఉన్నదే సత్యం, ఈ దేహం ఒక కాలంలో ఉంటుంది ఇంకో కాలంలో కనపడ, అంచేది ఇది కూడా సత్యం. ఎప్పుడూ ఉండేది కాలంతో సంబంధం లేకుండా, పంచభూతాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ ఉండేదే సద్వస్తువు. ఈ దేహం ఎందుకు సద్వస్తువు కాదంటే ఒక కాలంలో కనిపిస్తుంది ఇంకో కాలంలో కనపడటం లేదు, అంచేత అసత్యము, తీసేయమన్నాడు, తీసో పక్కన పెట్టేయమన్నాడు. తీసి దీని గురించి ఆర్గ్యుమెంట్ అనవసరం, ఈ గొడవ తీసో పక్కన పెట్టాడు. నన్ను అసత్యము అన్ని కాలాల్లో ఉండేదే సత్యము, ఒక కాలంలో ఉండి ఇంకో కాలంలో లేనిది అసత్యము. మన అంటే మన అసత్యాన్ని వేసుకు తిరుగుతున్నాం, మన అసత్యాన్ని వేసుకు తిరుగుతున్నాం. దీని గీతలో ఏమని చెప్పాడంటే, ఉన్నదేదో ఉంది, లేనిది లేదు. అయితే ఇంకోటి, లేని దానికి కాలంతో సంబంధం ఉంది కానీ ఉన్నదానికి కాలంతో సంబంధం లేదు. లేని దానికి కాలంతో సంబంధం ఉంది, కామంతో సంబంధం ఉంది. లేనిదానికి కాలంతో సంబంధం ఉంది, కామంతో సంబంధం. ఉన్నదానికి కాలంతో సంబంధం లేదు, కామంతో సంబంధం లేదు, పునర్జన్మతో సంబంధం లేదు, రాబోయే జన్మలతో సంబంధం లేదు, కర్మ సిద్ధాంతం కూడా అసలే సంబంధం లేదు. ఈ పుట్టికలకి, చావులకి, కర్మ అనుభవించడానికి అసలు లోపల వస్తువుకి ఏమీ సంబంధం లేదు. కానీ ఉందని అనుకుంటున్నాం, ఇదే మాల. ఈ శరీరాన్ని ఎలా తయారు చేశారు? పంచభూతాలతో తయారు చేశారు. మనస్సును ఎలా తయారు చేశారు? మాయతో తయారు చేశారు. ఇది ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి. మనస్సు ఎలా తయారు చేశారు? మనస్సు అంటేనే మాయ. అందుకే మనం కూడా చూడండి, వేళ ఉన్నట్టు రేపు ఉన్నాం. మనం కూడా ఈ వేళ ఉన్నట్టు రేపు ఉన్నాం. మీకు అర్థమవుతుంది? ఈ మనస్సే మాయ. చూడండి, మనం ఒక రోజున మంచిగా ఉంటాం, ఒక రోజున కోపంగా ఉంటాం, ఒక రోజున చిరాకుగా ఉంటాం. ఆ మూల సంఖ్య మనుషులు ఎలా ఉంటారో మనం అలాగే ఉంటాం. ఒకసారి చిరాకుగా ఉంటుంది, అయితే ఒకసారి అసూయగా ఉంటాం, ఒకసారి అందరికీ ఉపకారం చేయాలనిపిస్తుంది, ఒకసారి వీళ్ళకి మనకు సంబంధం ఉంటే ఎందుకు వీళ్ళకి ఉపకారం చేయను ఒకేసారి పని. అంటే మనస్సు అసలు, ఈ మనస్సు ఎలా ఉంటుందో శాస్త్రంగా చెప్పారు. అసలే కోతి. ఆ కోతి ఒకసారి కళ్ళు తాగిందంట. ఆ కోతి ఒకసారి కలిది, కళ్ళు తాగాక దాని చేరు పుట్టిందంట. అసలు అది కోతి. ఆ కోతి కోతి ఒకసారి మామూలు సారా పుచ్చుకుంది. సారా పుచ్చుకున్నాక ఏమైంది దానికి? చేరు పుట్టిందంట. ఇంకా ఆ కోతి ఎలా ఉంటుందో మన మనస్సు అట్లా ఉంటుంది. అసలే అది కోతి. దానికి ఎవరో సారా పోయించారు, సారా కొట్టులోకి తీసుకెళ్ళి అక్కడితో సరిపోలేదు, అది అటు ఇటు తిరిగి దానికి చేరు పుట్టింది దానికి. అది మన మనస్సు అలా ఉంటుంది. దీన్ని ఎలా పోలుస్తారు? దేన్ని? ఈ మనస్సును ఎలా పోలుస్తారు? అసలు మనస్సు అనే దాన్ని మాయతో తయారు చేశారు. అంటే మీరు భక్తి యోగంలో ఉన్నారా, కర్మయోగంలో ఉన్నారా, జ్ఞాన యోగంలో ఉన్నారా, లేదా అదంత ముఖ్యం కాదు. మీకు రోగం వచ్చింది, రోగం వస్తే మీరు హోమియోపతి వల్ల తగ్గించుకోవచ్చు, అల్లోపతి వల్ల తగ్గించుకోవచ్చు, ఆయుర్వేదంలో తగ్గించుకోవచ్చు. మీకు తగ్గటం ముఖ్యం, వైద్య విధానం ఏదన్నది ముఖ్యం కాదు. అలా మనం ఏ మార్గంలో ప్రయాణం చేస్తే మీ మనస్సు అనగాలి, అది ముఖ్యం. మిగతా ముఖ్య విషయాలు కాదు. మీకు ఇష్టం వచ్చిన మార్గంలో మీరు ప్రయాణం చేయొచ్చు, అది ముఖ్యం కాదు. మీకు రోగం తగ్గాలి కానీ అల్లోపతి అయిన ఒకటి, హోమియోపతి అయిన ఒకటి, ఆయుర్వేదం అయిన ఒకటి. కొంతమందికి రెండేసి నెలలు, మూడేసి నెలలు దగ్గు ఉంటే ఇంగ్లీష్ మందులకు తగ్గకపోయినా ఆయుర్వేద మందు తగ్గిన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి అది ఒక కొన్ని కొన్ని రోగాలు కొన్ని కొన్ని సిస్టంలో బాగా తగ్గుతాయి. అది ఏ సిస్టమ్ అనేది ముఖ్యం కాదు, మీకు రోగం తగ్గటం అది ముఖ్యం. అందుకే ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే, మీరు మీకు అందరికీ జ్ఞానం కలుగుతుంది, మీకు అందరికీ జ్ఞానం కలుగుతుంది, మీరు అందరూ ఆత్మజ్ఞానం కలుగుతుంది, మీరు జీవనముక్తి సుఖం పొందుతారు. మనం పొందలేమో పొందలేమో అనకూడదు, జీవన్ముక్తి సుఖం. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. వృక్షానికి వేదంలో చెప్పాడు, నేను ఎక్కడ జోడపాదంలో చెప్పాను. వృక్షానికి బీజం ఏంటి? విత్తనం. మనస్సుకి బీజం కామం. వృక్షానికి బీజం ఏంటి? వృక్షానికి మూలం బీజం, వృక్షానికి మీలం బీజం. మనస్సుకు మూలం ఏంటి? కామం. ఈ కామం అనే చిన్న తలంపులోంచి పెద్ద మనస్సు చుట్టేస్తాం మనం. అలాగే చిన్న విత్తనంలోంచి ఇన్ని కొమ్మలు, ఇన్ని రొబ్బలు పెద్ద వృక్షం వచ్చేస్తారు. అలాగే మనం విత్తనాన్ని చూసినప్పుడు ఈ విత్తనంలోంచి ఎంత చెట్టు వస్తుందా అనుకుంటాం. అలాగే కామవాసంలోంచి ఇంత మనస్సు వచ్చేస్తారు. ఈ వేదంలో చెప్పాడు. అంటే వృక్షానికి మూలం ఏంటి? వృక్షానికి మూలం బీజం. అలాగే మనస్సుకు మూలం కామం, మనస్సుకు మూలం కామం. కామయేష క్రదో క్రోధయేష రజోగుణ సముద్భవ. ఈ కామం ఉంటేనే కోరిక వస్తుంది, కోపం వస్తుంది, అన్నీ వస్తాయి. కోపం ఉన్న మనిషి ఏ పని చేస్తాడో వాడికి తెలియదు. కొంతమంది కోపం వచ్చి కొట్టేసి ఇతర మనుషులు చంపాలని కాదు, ఆ కోపం వచ్చినప్పుడు ఆయన కొట్టేస్తే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది గుండె జబ్బు ఉన్నవాడు కోపం మరీ ప్రమాదం. అంటే గుండె జబ్బు ఉన్నవాడేమో కోపం వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, కొత్తగా పళ్ళు కట్టించుకున్నవాడు తుమ్ము వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. గుండె జబ్బు ఉన్నవాళ్ళు అందరూ కోపం వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆ గుండె జబ్బు ఉందనుకుని మనకు గట్టిగా ఎవరి మీద కేకలేసి అనుకుని సడన్గా ఆగి చచ్చిపోతాడు. అలాగే మనం పళ్ళు కట్టించుకున్నాం అనుకోండి, కొత్తగానే తుమ్ము వచ్చింది అనుకుని చెయ్యి అడ్డం పెట్టుకోవాలి. ఇలా చెయ్యి అడ్డం పెట్టుకోతే మొత్తం నోట్లో పళ్ళని కింద పడిపోదు. అంచేత కోపం వచ్చినాడు గుండె జబ్బు ఉన్నవాడు కోపం వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, పళ్ళు కట్టించుకున్నవాడు తుమ్ము వచ్చినప్పుడు జాగ్రత్త. మనం జాగ్రత్తగా ఉన్నాం అనుకోండి మన పళ్ళు అన్ని రోడ్డు మీద పడిపోతాయి. అంచేత మీరు గ్రహించవలసింది ఏంటంటే, మనం అందరం ఇప్పుడు చేయవలసింది ఏంటంటే, ఏదైనా మీకు సంతోషం వచ్చింది నాది నాది కాదు నాది కాదు అనుకో, మనం ఏం చేస్తున్నాం నాది కాదని అందులో కలిసిపోతున్నాం, అక్కడే ప్రమాదం వస్తాం. దుఃఖం వచ్చినప్పుడు రానివ్వండి, ఎంత దుఃఖం వస్తే అంత రానివ్వండి, ఎంత దుఃఖం వస్తే సరే రానివ్వండి, దాంతో కలవకండి, దాంతో కలవకండి. దుఃఖం వస్తే రానివ్వండి, ప్రారంభం ఉన్నప్పుడు వస్తుంది, దేహ ప్రారంభం ఉన్నప్పుడు. ఒకసారి మీకు ఏమి అనుకోకుండా మీరు అనుకున్న పనులు అయితే సంతోషం వస్తుంది. సంతోషానికి నువ్వు రావద్దు అని చెప్పండి, దుఃఖం వచ్చినా నువ్వు రావు నా దగ్గరికి రావద్దు. అంటే మీ ప్రారంభంలో ఉన్నప్పుడు వస్తాయి, దుఃఖం వచ్చినా ముట్టుకోకండి, వస్తే మీ ఇంటికి వచ్చేస్తుంది దుఃఖం, దాన్ని ముట్టుకోకండి. సంతోషం వచ్చినా ముట్టుకోకండి, అప్పుడు ఏమవుతుందండి, దొంగ నేను చచ్చిపోవడం ప్రారంభిస్తుంది. కాబట్టి మీ ఇంట్లో వాళ్ళ పరిస్థితి బాగుంది అనుకోండి, అందులో కలవకండి. వాళ్ళు ఏదో వాళ్ళ ప్రారంభాన్ని బట్టి వాళ్ళు బాగుంది, వాళ్ళేమో వాళ్ళేదో ప్రారంభం బాగా ఎక్కువ కష్టాలు అనిపిస్తున్నారు అనుకోండి, మీకు చేతనైతే సహాయం చేయొచ్చు కానీ అందులో కలగదు, దంగ పెట్టుకోండి. ఇప్పుడు మనకి జ్ఞానం రాకపోవడానికి కారణం ఏంటండి, పెద్ద శత్రువు మమకారం. మన ఇంట్లో ఎవరికైనా రోగం వస్తే బాధపడతాం, మన పక్క ఇంటి వాళ్ళకి ఎవరికైనా రోగం వస్తే ఏమీ బాధపడవు, ఎర్ర చేయని కుట్టినట్టు ఉండదు. చీమలంటే జ్ఞాపకం వస్తే మనకు నిద్ర కావాలి, చీమలకు నిద్ర ఎక్కడ, చీమల రాత్రి కానీ పగల కానీ అసలు నిద్ర, మనం నిద్ర లేదు 10 రోజులు నిద్ర లేదు చచ్చిపోతాం. చీమల ఎప్పుడు రాత్రి పగల అడవి తిరుగుతూ ఉంటాయి, వాటికి నిద్ర ఎక్కడ, నిద్రెక్కపోయినా ఆరోగ్యం అంట, చీమలకు నిద్రపో, చీమలు నిద్రపో అలా తిరుగుతూ ఉంటాయి, వాటికి నిద్ర ఎక్కర్లేదు. అంటే ఆ శరీర నిర్మాణం అవట, చీమలకు నిద్రపో అసలు అది వదిలేద్దాం. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం, ఏ విషయం చెప్తున్నామమ్మా, మిస్ అయిపోతున్నారు మీరు. మీరు సబ్జెక్టు ఊరికే సంగీతం నేర్చుకుంటున్నారు కానీ సబ్జెక్ట్ ఫాలో అవుతారు అండి. అది ఆ నేను పీల్చకూడదు, ఆ నేను ఈ నేను పీల్చకూడదు, ఈ నేను పీల్చకూడదు. ఇప్పుడు మనకి ఎప్పుడైనా సంతోషం వచ్చినా ఈ సంతోషం ఎవరికి వస్తుంది, దేహానికి రావటం, నేనుకి వస్తాం. ఈ నేను మనం కాదు కదా, ఈ నేను మనం కాదు కదా. అలాగే దుఃఖం వస్తుంది అనుకోండి, ఎవరికి వస్తుంది, నేనుకి వస్తుంది. ఏ ఆ దుఃఖం ఏ నేనికి వస్తుందో అది మీరు కాదని అర్థమైతే అవి వచ్చి అలా అడిగిపోతాయి. అవి వస్తాయి రావటం మీ ఇంటికి వస్తే వచ్చి అడిగిపోతాయి. తర్వాత నేను చెప్పింది ఇప్పుడు మమకారం గురించి చెప్తున్నారు, మీరు ఫాలో అవ్వలేదు, మళ్ళీ నా కాల్ నేనే తీసుకుంటున్నాను. మీరు సంగీతం ఏంటంటే అంటున్నారు కానీ సబ్జెక్టు ఏంటారు. ఇప్పుడు మళ్ళీ బంధించింది ఎక్కువ మమకారం, దీనికి శాస్త్రంలో ఏం చెప్పారంటే, మనకి ఇంట్లో నలుగురు ఉంటారు, ఆడ మీద నమ్మకారం, ఇంకా దేశం కూడా అక్కర్లేదు, ప్రపంచం కూడా అక్కర్లేదు, సమాజం కూడా మమకారం తగ్గించుకు. మమకారం బంధించినట్టుగా ఈ జీవుని ఎవరో బంధించరు, మమకారం బంధించినట్టుగా ఈ జీవుణ్ణి ఎవరో బంధించలేరు. మమకారం ఎక్కువ బంధిస్తుంది. అంచేది మనము ఎవరికైనా ఏదైనా చేయొచ్చం కదా, మనకి ఏదైనా చేతనైతే చేయొచ్చం కదా, మమకారంగా చేయకూడదు. మమకారంగా చేస్తే అది మనల్ని బంధిస్తుంది, అది మనం బంధిస్తుంది. అంచేత శాస్త్రంలో ఏం చెప్పారంటే మమకారం తగ్గించుకు. అంటే మన హృదయంలో ఉన్న చైతన్యం ఆత్మదేవుడు మనకి ఎందుకు తెలియటంటే రెండు కారాల వల్ల తెలియటున్నాయి. రెండే కారాలు, ఒకటి అహంకారం, రెండు మమకారం. ఈ రెండు కారాలు, ఈ రెండు ఏంటి, వీటిని ఇంగ్లీష్లో ఏమంటారంటే అహంకారాన్ని ఐనస్ అంటారు ఇంగ్లీష్లో, మమకారాన్ని మైనస్ అంటారు. అహంకారాన్ని ఏమంటారు, ఐనస్ ఐనస్ అంటారు. మమకారాన్ని ఏమంటారు, మైనస్ మైనస్ అని. అంటే అహంకారం అంటే నేను, మమకారం అంటే నాది. అది ఇప్పుడు ఈ నేను గొడవలు తగ్గించుకుంటే మన ప్రారంభాన్ని చేయించవచ్చు. ప్రారంభం అంటే ఇప్పుడు జరుగుతున్నది. అంటే ఇప్పుడు శరీరం, ఈ శరీర యాత్రలో మనకు ఏదైతే ఎదురవుతున్నాయో మంచి అవచ్చు చెడ్డ వచ్చు, దాన్నే ప్రారంభం అంటే జరుగుతున్నది ప్రారంభం. లోపల సంచితుల్లో కానీ ఇప్పుడు జరుగుతున్నది కానీ రాబోయే కర్మ, రాబోయేది మనం అనుభవించేది కానీ దీనికి చైతన్యానికి ఏమి సంబంధం లేదు. మరి దేనికి సంబంధం అంటే దొంగదానికి. ఇప్పుడు గాజులో ఉన్న ఒడ్లికి మీకు అర్థమవుతుందా, ఇప్పుడు అనిపిస్తూ మనం తింటున్న బియ్యానికి, రేపు రాబోయే సారా పంటకి, లోపల చైతన్యానికి ఏమీ సంబంధం లేదు, దొంగదానికి సంబంధం. ఏమీ సంబంధం లేదు. కానీ ఈ నేను ఈ శరీరంతో తాదాత్యం పొందటం, ఈ శవంతో తాదాత్యం పొందటం వల్ల మనకేమో ఇదంతా నాకు సంబంధించిందని అనుకుంటున్నాం. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా అభివృద్ధిలోకి వచ్చారనుకోండి, మీరేమనుకుంటారంటే మా వల్ల వాళ్ళు అభివృద్ధిలోకి వస్తున్నారు అనుకుంటారు. ఇప్పటికే మీరు ఏదైనా సహాయం చేయగలరు అంటున్నారు కాబట్టి, మీ చేత సహాయం చేసినవాడు భగవంతుడు, మీతో సహాయం చేయించినవాడు భగవంతుడు. కానీ మా ఎక్కడ ఉందంటే మీ చేతాలకు సహాయం చేసినాడు భగవంతుడు, భగవంతుడు సహాయం చేయించాడని మీకు తెలియకపోవటం వల్ల నేను చేశాను నేను చేశాను మీరు అనుకుంటారు. ఇందులో ఒక మాయ ఉంది. ఆ నేను చేశాను తలంపును మీరు ఎంతసేపు ఎంత కష్టపడి ఎంత సాధన చేసి ఓడగొట్టుకోవడానికి ప్రయత్నం చేసినా అది నొక్కుంచుతాడు దేవుడు. ఇది మహామాయ. మనం ఓడగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం నేను, అది మనం ఓడగొట్టుకోకుండా అది పాదంతో అలా నొక్కుంచుతాడు. ఎందుకు నొక్కుంచుతాడు అంటే ఇదంతా భగవంతుడే చేస్తున్నాడని మనం అనుకుంటే మాయలోంచి బయటకు వచ్చేస్తాం. మనం అలా అనుకో నేను చేస్తున్నాను అనుకుంటే ఆ నేను అలా దేహాన్ని కట్టేసి ఉంచి దోణ కట్టినాడు కట్టేసినట్టు ఏ జన్మ కా జన్మకు మన నేను దేహాన్ని కట్టేసి ఉంచి కర్మానుభవం తీసుకొస్తాడు. ఆ ఎర్రర్లోంచి ఏది మనం ఎవరు, ఆత్మ చైతన్యం. కానీ ఆ చైతన్యంతో మనకు తాదాత్మ్యం లేదు, కానీ దేహంతో తాదాత్మ్యం ఉంది. దేహం నిజమైతే తాదాత్మ్యం పోదు, నిజం సత్యంతో తాదాత్మ్యం లేదు, అసత్యంతో తాదాత్మ్యం ఉంది. ఎవరికి, ఈ నేనికి. అసత్యంతో తాదాత్మ్యం పొందడం ఒక ఎర్రర్, అది ఒక మిస్టేక్, అది ఒక పొరపాటు. ఆ పొరపాటులోంచి మీరు ఎన్ని సాధనలు చేయండి, ఎన్ని ఉపవాసాలు చేయండి, ఎన్నిసార్లు గంగానదుల్లో స్నానాలు చేయండి, ఎన్నిసార్లు అరుణాచలు కొండ చుట్టూరు తిరగండి, మీకు అర్థమవుతుందా, ఎన్ని యజ్ఞాలు చేయండి, ఎన్ని యాగాలు చేయండి, ఎంతోమందికి ఇల్లు కట్టిపెట్టేవ్వండి, వాళ్ళు ఎవరికక్కడ అన్నదానాలు చేయండి, మీరు 90 చేయకండి, 90 చేయండి, ఇదంతా మంచిదే. కానీ ఆ దేహము నేను తలంపుడు దేవుడు దయ లేకుండా అందులో మిమ్మల్ని బయటకు రానివుడు కోటి జన్మ ఇక్కడ గోవింద 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 అచ్యుత అనంత గోవింద. ఆ గోవిందుడికి ఒక నమస్కారం పెడితే అందరి దేవతలకే నమస్కారం పెట్టినట్టు. ధర్మరాజుతో ఏది ధర్మం అంటే మనం ఎవరికో రూపాయి ఇవ్వటం, లేకపోతే ఒక ఇల్లు కట్టి పెట్టడం, లేదా బట్టలు కొని పెట్టడం, ఇది ధర్మం అనుకుంటున్నాం. ఇది వ్యవహారికం. కానీ భీష్ముడు ధర్మరాజుతో ఏం చెప్పామంటే, నువ్వు విష్ణు సహస్రనామాల్ని శ్రద్ధగా చదువుకుని ఆ నామాల యొక్క అర్థాలను తెలుసుకుని మనం పాయసం నోట్లో ఎలా వేసుకుంటున్నామో అలాగే ఆ నామాల్లో ఉన్న అర్థాన్ని నువ్వు చూపుకుంటుంటే నీకు మనస్సు అనుకున్నది నిజమైన ధర్మం అన్నాడు. నీ మనస్సు అనగితే నిజమైన ధర్మం. ఈ పొరపాటు ఏ పొరపాటు? మనం ఎవరికైనా మంచి చేస్తే దేవుడు మంచి చేయిస్తున్నాడు, నీకు అర్థమవుతుంది. అది మనం ఏమనుకుంటాం, నేను చేశాను అనుకోండి, నేను చేశాననే బుద్ధిని అలా తొక్కిపెట్టి ఉంచుతాడు, మిమ్మల్ని అందులోంచి బయటకు రాను నారు తీసేస్తాం. మనం ఏమనుకుంటున్నాం అంటే ప్రాణాయామం చేసేసాం, యాత్రకి వెళ్ళి వచ్చేసాం, కాశీ వెళ్ళి వచ్చేసాం, రామేశ్వరం వెళ్ళి వచ్చేసాం అనుకోండి, నిజంగా వెళ్ళి రావటం మంచిది. కానీ దేవుడు తొక్కిపెట్టి, ఆ దేవుడు ఎక్కడైతే మిమ్మల్ని తొక్కిపెట్టాడో అందులోంచి ఆడు కాలు బయటికి తీసే వరకు మీరు కోటి పుణ్యాలు చేస్తే మనం బయటికి రానివాడు దేవుడు, వాడికి దేవుడు కోటి పుణ్యాలు చేయండి బయటికి రానివాడు. నేను పుణ్యం చేశాను, నాకు ఇది సుఖం వచ్చేస్తుంది, నేను ఈ పుణ్యం చేశాను, స్వర్గలోకంలో కడతాను, నేను అనుభవిస్తాను, నేను ఈ పుణ్యం చేశాను, నాకు ఇది వస్తుంది, నాకు అది వస్తుంది అనుకున్నవాడే. కానీ దేవుడి మీద గౌరవం ఎవరికి ఉంది, దేవుడి మీద ప్రేమ ఎవరికి ఉంది, దేవుడి మీద ఆప్యాయత ఎవరికి ఉంది, దేవుడి పాదాలను విడిచిపెట్టకూడదని బుద్ధి ఎవరికి ఉంది? మనకు లేనే లేదు, ఆ బుద్ధి లేనే లేదు. వాడు అందులో ఆ ఎర్రలోంచి, ఆ పొరపాటులోంచి, ఆ మిస్టేక్లోంచి, ఆ ప్రమాదంలోంచి మనం ఎన్నడూ బయటకు రాని వాడు. కోటి జన్మల పుణ్యాలు చేస్తాం, ఆయన మీద గౌరవం లేనప్పుడు, ఆయన మీద రెస్పెక్ట్ లేనప్పుడు, కోటి జన్మలెత్తి మీరు పుణ్యాలు చేయండి బయటకు రావడం, ఆయన తొక్కిపెట్టి నార తీసేస్తాడు, అలా ఉంచుతాడు. మరి దానికే మీరు పుణ్యాలు చేసుకుంటే పరిచయం ఇస్తాడో అని ఇస్తాడు, ఏదో గడ్డి తింటా ఉంటాడు, కొంచెం పచ్చగా మిడిపోయి నాలుగు కూర వేసుకు తింటాడు, మనం ఒక కూరతోటి సరిపోతుంది. ఆయన బాధ ఇంకోటి ఉండదు, మనకు ఆయనకు అజీర్తి వస్తూ ఉంటుంది, మనకు ఒక్కో ఈ పప్పు జాలతోటి మనకు ఇంకా అజీర్తి వస్తుంది. ఈ పప్పు చారు అన్నం తిని వాడికి మనం ఇంకా అజీర్తి, బంగారు పిచ్చుకుని ఉన్నట్టు రోజు స్వీట్లు తింటారు, అవి తింటారు, ఇవి తింటారు, ఏదో తింటారు, 90 తింటారు, అన్నీ బాగున్నాయి, ఇది పుణ్యం చేసుకుని అవన్నీ పరిస్తారు, మెండంటే బంగారం పెట్టుకుంటారు, ఏదో చేసుకుంటారు, ఏదో చేసుకుంటారు. కానీ ధనవంతులకి అజీర్తి పదవి, కానీ మనకేంటి పప్పు చారుతో కాలకు చేతులు చేసుకోవడం మనకు అజీర్తి. రోజుకి నాలుగు కూరలు వండుకున్న వాళ్ళకి అజీర్చి, కానీ మనకేంటి చారు చోట అన్నం తిన్న వాళ్ళకి మనకు అజీర్చి. మనకు అజీర్తి పదలేదు, ఎవరు బంగారు పిచ్చుకులు, కానీ మనకు అజీర్తి పదలేదు. మనకి ఎప్పుడు ఇస్తే ఆకలి బాధ వస్తుంది, కానీ అజీర్తి పదాలు బంగారు పిచ్చుకులందరికీ అజీర్తి బాధ, మనకు ఆకలి బాధ. తర్వాత ఇంకోటి ఇందులో మాయట్ల విషయ వాసన అంటారు. అంటే కర్మ వాసన అంటే కర్మ చేస్తే వాసన పడుతుంది, నిజం కాదు. ఈ కర్మ చేసింది దొంగ నేను, ఆ వాసన వచ్చింది దొంగ నేనికి, మరి అది అనిపించేది దొంగ నేనికి. అట్లే విషయ వాసన అంటారు కర్మ వాసన. భగవాన్ ఏమన్నారంటే ఈ కర్మ వాసనలు విషయ వాసనలు ఈ దేహగతమే, నేనే ఎంత నిజమో అవి కూడా అంతే నిజం, కానీ పారమార్థిక సత్యం కాదు. ఈ దేవుడితో సంబంధం లేదు, అట్లా కానీ చెప్తారు, ఏమీ సంబంధం, చింతాకం సంబంధం లేదు. మీరు సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి, మీరు పూజలు చేసుకుంటే చేసుకోండి, సబ్జెక్ట్ ప్రాపర్గా అర్థం, మీకు సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది. ఇక్కడ మనసు పడిపోతుంది, ఇంటికెళ్ళక్కర్లేదు, మీరు ఇంటికెళ్ళక్కర్లేదు, ఇక్కడే మనసు పడిపోతుంది. తర్వాత మీ ఇంట్లో ఎవరైనా మిమ్మల్ని బాధ పెడుతున్నారు అనుకోండి, సమాజపరంగా బాధలు వస్తున్నాయి అనుకోండి, ఏంటికి ఇలా బాధలు వస్తున్నాయంటే అది ట్రైనింగ్ మీకు. వాళ్ళు బాధ పెడుతున్నారు మిమ్మల్ని అని భగవంతుడికి తెలుసు, భగవంతుడికి తెలియకుండా ఎలా ఉంటుంది, భగవంతుడికి తెలుసు, భగవంతుడు సర్వజ్ఞుడు, వాడికి తెలియంది ఏముండదు. వాళ్ళు ఎందుకు మిమ్మల్ని ఆ ఇల్లు బాధ పెడతాం, ఒకసారి కుటుంబంలో బాధ పెడతా ఉంటారు, ఎందుకు బాధ పెడుతున్నారు, మీకు ట్రైనింగ్ ఇవ్వటం మీకు అర్థమవుతుందా? ఆ ట్రైనింగ్ లేదనుకోండి మనసుకు లోచూపు రాదు, మనసుకి లోపు చూపు. ఆలీలు జరుగుతూ ఉంటారు, ఏంటి మనం మంచి పనులు చేస్తున్నాం అందరూ తిరుగుతున్నారు ఏంటి అనుకుంటారు, మీకు అర్థమవుతుంది. ఎందుకు తిరుగుతున్నారు, అక్కడ కూడా దేవుడు ఉన్నాడు కదా, తిట్టిపోడు నోట్లు, అదంతా మనకు ట్రైనింగ్ కోసం. ఈ ప్రపంచం ఎందుకంటే, ఈ ప్రపంచం మంచిది కాదు చెడ్డది కాదు, ఓ ట్రైనింగ్ అవుతానుకోవచ్చు. ఇది ఒక బడి లాంటిది, ఇందులో చదువుకుని బయటకు వెళ్ళిపోవటం, ఈ బడిలో చదువుకుని బయటకు వెళ్ళిపోవాలి అంతే. ఇది ఒక స్కూల్ లాంటిది, ఇది మంచిది కాదు, ఇది చెడ్డది కాదు. అంటే మీరు బయట పరిస్థితులు మీకు బాగున్నాయనుకోండి, ఉంటే మంచిది, కానీ వాడు గుర్తుపెట్టుకోండి. మీకు 100 కోట్లు డబ్బు ఉందనుకోండి, 1000 కోట్లు డబ్బు ఉందనుకోండి, మీరు 100 సత్రాలు కట్టారనుకోండి, 100 చెరువులు తవ్వించారనుకోండి, మీ మనస్సును బాగు చేసుకునే పని మీరు మర్చిపోయారని అని ఒకటి లేని సందర్భం. ఇవన్నీ ఏదో వీటి వల్ల మీకు పుణ్యం వస్తుంది, అనిపిస్తారు, ఒక కాలంలో చేసిన ఇంకో కాలంలో అనిపిస్తే పోదు, ఇదంతా వేస్ట్. అంటే ఇప్పుడు మీరు మంచి పనులు చేస్తున్నారు, చేయండి, కానీ ఆ మంచి పనులు చేస్తున్నారు, ఈ మంచి పనులు చేయటమే మీ మనస్సు బాగుపడాలి. తీర్థానికి తీర్థమే, ప్రసాదానికి ప్రసాదమే, ఏదో మంచి పనులు చేస్తున్నాం కదా, మా మనస్సు ఎలా ఉంటే ఆగడం ఎందుకంటే అందరూ మెచ్చుకుంటున్నారు కదా అనుకుంటాం అనుకోండి. ఏమన్నా ఇక్కడ కొంతమంది ఊరేగింపులు ఉంటాయి, మీరు శ్మశానానికి వెళ్ళినప్పుడు 100 మంది ఎక్కువ వస్తారు, అక్కడ పరలోకానికి వెళ్ళినప్పుడు మీ పని సున్నా, దేవుడు ఏమని చెబుతాడంటే మీరు ఎవరో మాకు తెలియదు ఇంటికి వెళ్తున్నారు. అంటే అన్నిటికంటే ముఖ్యం మన మనస్సును మనం బాగు చేసుకోవాలి, మన మనస్సును మనం అదుపులో పెట్టుకోవాలి, ఇంతకంటే మించిన పని ఏమీ లేదు అని మనకు తెలియటం లేదు. ఇది మన అందరం జరుగుతున్న పొరపు, మన అందరం చేస్తున్న పొరపు. అంటే మరణించిన తర్వాత ఈ సత్తరువులు రావు, మీకు అర్థమవుతాయి, చెరువులు రావు, కాలువలు రావు, ఏమి రావు. మరణించాక, మరణించాకే మన కూడా జీవుడు వస్తాడు. శరీరం మరణించక ఏమొస్తాడు, జీవుడు వస్తాడు. ఆ జీవుణ్ణి బాగు చేసుకునే పని కంటే ఈ లోకంలో మీకు ఇంతకంటే ముఖ్యమైన పని లేదు. ఏదైనా అది సాధించాము ఇది సాధించామని చెప్పుకునేది స్వప్న సమానం అని చెప్తారు. మంచిదే చేయండి, ఆ మంచి పనులు చేయటం వల్ల మీ మనస్సు బాగుపడితే మంచిదే. ఆ మంచి పనులకి మీ మనస్సు బాగుపడటానికి సంబంధం లేదనుకుని పుణ్యం వస్తుంది అంటే చిత్తశుద్ధి రాదు, పుణ్యం వస్తుంది అనిపిస్తే పోదు. జోలపాల నుంచి కంటిన్యూ చేద్దాం. అంటే మనం జపం చేయగా చేయగా ఉపాసన చేయ, ఉపాసన కూడా నిన్నగా ధ్యానానికి దారి చేస్తుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకుని మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఉన్నది ఒక్కటంటే ఒక్కటే, ఉన్నదానికి లేకపోవటం అంటూ లేదు, లేని దానికి ఉండటం అంటూ లేదు. ఇది మన బుద్ధికి అందరి విషయం, ఉన్నదానికి లేకపోవటం అంటే లేదు, లేని దానికి ఉండటం అంటున్నారు. ఉన్నదానికి లేకపోవటం అంటే లేదు, లేని దానికి ఉండటం అంటున్నారు. ఇది నిశ్చయం, ఇది నిశ్చయం. రహస్యం ఏంటంటే ఆ ఉన్నది ఉన్నట్టుగా మనకు కనిపించినప్పుడే మనకు అద్వైత అనుభవం వస్తుంది. ఉన్నది ఉన్నట్టుగా మనకు గోచరించాలి. ఉన్నది ఉన్నట్టుగా మనకు గోచరించదు అనుకోండి, అది 2గా 3గా 4గా రకరకాలుగా కనిపిస్తుంది. లెక్క ఆన్సర్ రైట్ వచ్చింది ఒక రకంగా ఉంటుంది, తప్పు వచ్చింది ఎప్పుడు ఒక రకంగా ఉండాలి, లేదు 10 రకాలుగా ఉండవచ్చు. అలాగే ఉన్న వస్తువు ఉన్నట్టుగా మనకు గోచరిస్తామనుకోండి, అప్పుడు అద్వైత అనుభవం. ఏమంటే ఆ ఉన్న వస్తువు ఉన్నట్టుగా గోచరించకుండా సీతమ్మగా, పుల్లమ్మగా, ఎల్లమ్మగా, రాజుగారులుగా, రెడ్డి గారులాగా, నాయుడు గారులాగా రకరకాలుగా అది కనిపిస్తాను, అప్పుడు ఏమొస్తుంది, ద్వైతం వస్తుంది. అప్పుడు ఏమొస్తుంది, అక్కడి నుంచి మాయ ప్రారంభమవుతుంది, మోహం ప్రారంభం. అప్పుడు ఏమొస్తుంది, ద్వైతం వస్తుంది. ఆ ద్వైతం ఎప్పుడైతే వచ్చిందో అక్కడి నుంచి మాయ ప్రారంభమవుతుంది, మోహం ప్రారంభం. ఇప్పుడు మీరు ఏదైనా పొరపాటు చేశారు, పొరపాటు చేసినప్పుడు నాకు కోపం వచ్చేయచ్చు, నాకు కోపం, ఆ పొరపాటు నేనే చేశాను అనుకుంటా అనుకోండి, కోపం రాదు. మీరు ఇంటికెళ్ళి నేను చెప్పిన మాటలు మీరు కేవలం నమ్మొద్దు, ఇంటికెళ్ళి చూసుకోండి. మీరు మీరు ఏదైనా పొరపాటు చేశారనుకోండి, మీరు చేశారనుకున్నప్పుడు నాకు కోపం వస్తుంది. మీరు చేసిన పొరపాటు నేను చేశాను అనుకుంటాను, అది కోపం కాదు. ఇంచేత కోపం ఎక్కడి నుంచి వస్తుంది, కామం ఎక్కడి నుంచి వస్తుంది, వేరు భావంలోంచి వస్తాను. అది నేనే చేశాను అనుకున్నప్పుడు మీరు నన్ను చూసి అసూయ పడుతున్నారు అనుకోండి, అసూయ నేనే పడుతున్నాను అనుకుంటాను అనుకోండి, ఇంత మీద నాకు అసూయ రాదు. మీరు ఏదైనా చెడ్డ పని చేశారనుకోండి, మీ మీద నాకు చిరాకు వచ్చేస్తుంది. ఆ చెడ్డ పని నేనే చేశాను అనుకున్నప్పుడు ఇంకా మీ మీద నాకు చిరాకు రాదు. మన అందరం ఒకటే, మన అందరం ఒకటే. కానీ భగవంతుడు మనకి ఏం కలగజేశాడు, వేరు బుద్ధి కలగజేశాడు. మనకు వేరు బుద్ధి, ఆ వేరు బుద్ధి మాయ. అది లేనిది, లేనిది ఉన్నదాని వల్లే కనిపించడం వల్ల వేరు బుద్ధి వస్తుంది. ఆ ఉన్నది ఉన్నట్టుగా కనిపించే వరకు ఆ లేనిది ఉన్నదాని వల్లే కనిపిస్తుంది. కోరిక ఏంటి, ద్వేషం ఏంటి, కోపం. మన అందరం ఒకటే అనుకున్నప్పుడు కోరిక లేదు, ద్వేషం లేదు, మోహం లేదు. అది వేరుగా ఉన్నాం అనుకున్నప్పుడు కోరిక వస్తుంది, కోపం వస్తుంది, మోహం వస్తుంది. మీకు 1 కోటి రూపాయలు ఉన్నాయనుకోండి, ఆ 1 కోటి రూపాయలు నాయి అనుకుంటాను అనుకున్నారు, మీకు అర్థమవుతుంది అనుకోండి, ఆ 1 కోటి రూపాయల వల్ల మీకు ఎంత సంతోషం వస్తుందో నాకు కూడా అంతే సంతోషం. ఆ 1 కోటి రూపాయలు మీకున్నాయి నాకు లేవనుకుంటా అనుకోండి, అప్పుడు అసూయ రావచ్చు, కోపం రావచ్చు, కూడా రావచ్చు. మనం అందరం ఒకటే అనే సంగతి మనకు తెలియటం లేదు. మనం అందరం ఒకటే, ఒకటే ఉన్న సంగతి మనకు తెలియకపోవటం వల్ల చిరాకులు పరాకులు ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు మీ బిడ్డ ఏదైనా పొరపాటు చేశాడనుకోండి, ఇప్పుడు మమక మీ బిడ్డ ఏదైనా పొరపాటు చేస్తే అది మీకు పెద్ద బాధ కలిగించదు, అంటే దానివల్ల ఎక్కువ కోపం తెచ్చుకోరు, వాడిని టీచ్ చేసే పొరపాటులోంచి బయటకి. అదే ఇతరులు ఆ పొరపాటు చేస్తే దాన్ని గ్లోరిఫై చేసేసారు, పెద్ద చేస్తారు. అది మీ పాడు బుద్ధికి గుర్తు, ఏం మీ పాడు బుద్ధికి గుర్తు. అంటే మనం అందరం ఒకటే అనుకుంటే ఇటువంటి చిన్న చిన్న సమస్యలు పరిష్కారం అయిపోతుంది. ఒక మనిషిలో బలహీనత ఉన్నప్పుడు ఆ బలహీనత నుంచి ఇంకోటి మీకెవరో, మీకు నేను 10 రూపాయలు ఇవ్వటం కంటే మీకు అర్థమవుతుంది, లేకపోతే మీకు ఒక పూట అన్నం పెట్టడం కంటే మీరు ఏదైనా ఒక బలహీనతలో ఉంటే మీకు అర్థమవుతుంది, ఆ బలహీనతలోంచి నేను మిమ్మల్ని విడిపించగలిగాను అనుకోండి, ఎందుకంటే సత్కర్మలు. అది మీరు ఏదైనా చెడ్డ స్నేహాలు చేస్తున్నారనుకోండి, దుర్మార్గ స్నేహాలు చేస్తున్నారనుకోండి, ఆ దుర్మార్గ స్నేహాల్లోంచి నేను మిమ్మల్ని విడుదల చేయగలిగాను అనుకోండి, అంతకంటే సత్కర్మలు. ఒకవేళ చెడ్డ స్నేహాలు చేయటం వల్ల మనకున్న ఆస్తులన్నీ పోతాయి ఒక్కోసారి. సత్కర్మ అంటే కేవలం ఏదో అన్నం పెట్టడమే కాదు, మీ జీవుని రక్షించటం. మీ లోపలన్న మరణ శరీరం మరణించాక ఇతర లోకాలకు ఏ జీవుడు వెళ్తున్నాడో వాళ్ళని రక్షించడమే సత్కర్మ. అంటే నేను భగవంతుణ్ణి ధ్యానం చేసుకుంటున్నాను, ఉపాసన చేస్తున్నాను, నామం స్మరించుకుంటున్నాను, నా దేవుని ఉపయోగపడుతున్నాడు, తప్పకుండా ఉపయోగపడదు. భగవాన్ ఏం చెప్తున్నారు అంటే, నువ్వు చేసిన మంచి కానీ, చేసిన జపం కానీ, చేసిన ధ్యానం కానీ ఏది వేస్ట్ అవ్వదు అన్నాడు. ఒక పైస వేస్ట్ అవ్వదు. ఇది అపాత్ర దానం కాదు, పాత్ర దానం. కది తాగేవాడికి, పేకాటాడేవాడికి డబ్బు ఇస్తే అది అపాత్ర దానం. ఇక్కడ జాగ్రత్త, భగవాన్ చెప్పేది ఏంటంటే మీ మనసుని మీరు బాగు చేసుకోవటానికి జపం చేయండి, ధ్యానం చేయండి, అది పుణ్యకర్మ. ఏది వేస్ట్ అవ్వదు, వేస్ట్ అవ్వకుండా భగవంతుని చూస్తాడు. వేస్ట్ ఒక ప్రైస్ వేస్ట్ అవ్వదు. ఆ వేస్ట్ మీరు దాని పరిచయం జన్మలో రాదనుకోండి, వచ్చే జన్మలో అయినా మీ పరిచయం మీకు ఇచ్చేస్తాడు భగవంతుడికి, ఏమీ అక్కర్లేదు. సన్యాసం సన్యాసం సన్యాసం, ఇది కలియుగం, మహామాయ. అయితే యుగంలో నామస్మరణ ఎక్కువ చేసుకోండి, యజ్ఞాలు యాగాలు పెద్ద పెద్ద కర్మలు మీరు చేయలేరు, యజ్ఞాలు యాగాలు హోమాలు మీరు పెద్ద పెద్ద చేయలేరు. కలియుగం చీకటి యుగం, కలియుగం అంటే చీకటి యుగం. మంచి చెడ్డగా కనిపిస్తుంది, చెడ్డ మంచిగా కనిపిస్తుంది. అయితే మీరు నామస్మరణ భగవంతుడి యొక్క గోవిందుడి యొక్క వాసుదేవ స్వామి వారి యొక్క నామాన్ని శ్రద్ధగా చదివించుకోండి. చేతుల నిండా శివుణ్ణి పూజించుకోండి. శ్రీహరి నోటి నిండా ప్రార్థన చేసుకోండి. చేతులతో శివుణ్ణి ఆరాధించుకోండి, అభిషేకం చేసుకోండి. నోటి నిండా హరినామం చేసుకోండి, హరి సంకీర్తనం చేసుకోండి. దానివల్ల విషయవాసం నుంచి కర్మవాసం నుంచి బయటకు వచ్చేస్తాం. ఎవరనుగ్రహం వల్ల? ఈశ్వరుని అనుగ్రహం వల్ల, నారాయణుడు అనుగ్రహం వల్ల. నారాయణుని ధ్యానం చేయాలి, జపించాలి, ఇవన్నీ అవసరం కలియుగంలో. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దానివల్ల నీకు ఏమవుతుందంటే మనసుకి ఏకాగ్ర మనసుకి పవిత్రత వస్తుంది, ఏకాగ్రత వస్తుంది. మనసుకి ఏమొస్తుంది? ఏకాగ్రత లేకపోతే మనం భౌతిక విషయాలు ఏమి సాధించలేం, దైవిక విషయాలు కూడా ఏమి సాధించలేం. భౌతిక విషయాలు సాధించలేం, కొన్ని పర విషయాలు ఏకాగ్రత లేదనుకోండి, మన మనసులో పవిత్రత లేదనుకోండి, ఇక్కడ ఏమి సాధించడం? మరణానంతరం కూడా అంటే ఈ లోకానికి పనికి వచ్చి మనసుకి ఏకాగ్రత లేనప్పుడు ఈ లోకానికి సంబంధించిన పనులు చేయడం, కొన్ని పరలోకంలోకి మనం వెళ్ళటానికి మంచి లోకాలకు వెళ్ళటానికి కూడా పనులు చేయలేం. ఆయన ఎవరు బోట్ మ్యాన్ బుద్ధిడు అనేవాడు, ఆయన ఎవరు బోట్ మ్యాన్, నన్ను ఏదో గురువు అనుకుంటున్నారు, ఏదో అవతార పురుషుని అనుకుంటున్నారు. మీరు నది దాడుతుంటే నామేంటి? నావికింగ్ అంటాడు. ఐఎమ్ ఎవరి బోట్ మ్యాన్. కంపాషన్, బుద్ధి లాంటి దయాస్వరూపుడు కనపడ్డ గురువుల్లో. ఐఎమ్ ఎవరి బోట్ మ్యాన్. మీరందరూ నన్ను అవతార పురుషుడు అనుకుంటున్నారు, లేకపోతే మహాత్ముడు అనుకుంటున్నారు, మహర్షి అనుకుంటున్నారు. నో, ఐఎమ్ ఎవరి బోట్ మ్యాన్. మీరు నరసాపురం రేవు దాటుతుంటే ఈ పక్క నుంచి ఆ పక్కకి నావలో ఆ నావికుడు దాటిస్తాడు మిమ్మల్ని. మీరు నావలో కూర్చుంటారు, నావికుడు దాటిస్తాడు. అలాగే అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి, అసత్యంలోకి సత్యంలోకి, అధర్మంలోంచి ధర్మంలోంచి, ఈ పక్క నుంచి ఆ పక్క దాటించి నావికుడు నేను. ఐఎమ్ ఎవరి బోట్ మ్యాన్. ఈ బోట్ మ్యాన్ తీసుకెళ్ళిన అవతార పురుషుడు అంటున్నారు. ఈ బోట్ మ్యాన్, ఐఎమ్ ఎవరి బోట్ మ్యాన్. ఎవరు ఈ నావల తోలే వాడిని తీసుకెళ్ళి మీరు అవతార పురుషులు అవతార పురుషులు అంటున్నారు. నేను నావల తోలటానికి పనికొస్తాను. ఈ పక్క నుంచి ఆ పక్క తీసుకెళ్తానికి, ఈ చీకట్లోంచి వెలుతురులోకి తీసుకెళ్తానికి మీకు నేను చీకటిని పంచిపెట్టను, వెలుతురుని పంచిపెడతాను అంటున్నాడు. మీకు నేను చీకటిని ఏం పంచిపెట్టను, వెలుతురుని పంచిపెడతాను, దారిద్ర్యాన్ని పంచిపెట్టను, సంపదను పంచిపెడతాను. ఐఎమ్ ఎవరి బోట్ మ్యాన్. నేను మిమ్మల్ని అందరినీ ఈ రేవు దాటించే నాయకుడు. నేను కేవలము నాతో లేవాడిని మాత్రమే. అందుకే ప్రతి ఊరు తిరుగుతున్నాను. గౌతమ బుద్ధుడు ఏదో ఒక చోట ఉత్తరప్రదేశ్, బీహార్, ప్రతి ఇంటికి తిరిగాడు, ప్రతి ఊరు తిరిగాడు. వీడు మంచివాడు, వీడు చెడ్డవాడని కాదు. అందరినీ అజ్ఞానంలోంచి విడుదల చేయి, అందరిలోనే అజ్ఞానంలోంచి బయటికి తీసుకురావటానికి, ఆ బంధంలోంచి బయటికి తీసుకురావటానికి, ఆ దుఃఖం నుంచి, అశాంతి నుంచి బయటకు తీసుకురావడానికి పనిచేశాడు. కానీ ఇది మంచివాడు, ఇటు జడ్డవాడు అనేటువంటి జడ్జిమెంట్ ఆయన ఏం చెప్పలేదు. ఏం చేద్దంటే ప్రేమ తప్పించేమిచ్చరే. రామచంద్రమూర్తి అమ్మ నేను ఇల్లు వస్తానన్నాడు అరణ్యానికి, వెళ్ళిపోతున్నాను అరణ్యానికి అన్నాడు. పంచదారిని ఎవరు నువ్వు తియ్యగా ఉందని అడగరు. నువ్వు తియ్యగా ఉండమ్మా అని పంచదారిని ఎవరైనా అడిగితే పంచదార తియ్యగా అని అంటాను. కానీ నువ్వు తియ్యగా ఉండమని పంచదారిని ఎవరు అడగరు. అయితే నేను వెళ్ళి వస్తానమ్మా అరణ్యవాసానికి వెళ్ళిపోతానన్నప్పుడు కౌశిక్ ఏం చెప్పిందంటే, నువ్వు ధర్మాన్ని ఆచరించు, ధర్మాన్ని ఆచరించు అని చెప్పలేదు. అలా చెప్పలేదు. నీ స్వరూపమే ధర్మం. ఎంత వండర్ఫుల్ టీచింగ్. ఏముంది, నీ స్వరూపమే ధర్మం. అంటే నువ్వు ధర్మాన్ని ఆచరించకుండా ఉండలేవు. ఒకవేళ నువ్వు అధర్మాన్ని ఆచరించడం వల్ల నీకు చేత కాదు. నువ్వు ధర్మాన్ని ఆచరించమని కౌశల్యం చెప్పలేదు. నీ స్వరూపమే ధర్మం. పంచదార నువ్వు తీయగా ఉండు, నువ్వు తీయగా ఉండని పంచదారతో చెప్పడం ఎందుకు? అలాగే నువ్వు ధర్మాన్ని ఆచరించమని నీకు చెప్పడం ఎందుకు? నీ స్వరూపమే ధర్మం. నువ్వు ధర్మాన్ని ఆచరించి ధర్మాన్ని ఆచరించని నీతో చెప్పడం ఎందుకు ఈ మాటలు? నీ స్వరూపమే ధర్మం. ఇంకా నేను ధర్మాన్ని ఆచరించమని మనకు వేదంలో ధర్మాన్ని ఆచరించవరం అంటే వేదంలో ధర్మాన్ని ఆచరించవను. అధ్యయన విషయంలో ప్రవచన విషయంలో అశ్రద్ధ పనికి రాదు. సాధన విషయంలో అశ్రద్ధ పనికి రాదు. చదువు నేర్చుకునే విషయంలో అశ్రద్ధ పనికి రాదు. మీరు చదువుకునే చదువును వంట పెట్టించుకోవటం విషయంలో అశ్రద్ధ పనికి రాదు. అజాగ్రత్త పనికి రాదు. మనం ఇంట్లో విషయాల్లో శ్రద్ధగా ఉంటాం, అజాగ్రత్తగా ఉంటాం. దేవుడి దగ్గరికి వచ్చేప్పటికి అజాగ్రత్త. ఇంట్లో విషయాలు ఏమో జాగ్రత్తగా ఉంటాం, దేవుడి దగ్గరికి వచ్చేప్పటికి అజాగ్రత్తగా ఉంటాం. ఇంట్లో విషయాలన్నీ జాగ్రత్తగా ఉంటాం, కానీ మనల్ని మనం బాగు చేసుకునే పరిస్థితి వచ్చేప్పటికి అశ్రద్ధగా ఉంటాం. అజాగ్రత్త పనికి రాదు. అశ్రద్ధ పనికి రాదు. అజాగ్రత్త పనికి రాదు. ధర్మాన్ని ఆచరించవను. ఎంచదంటే ఈ బుడబొక్కల మాటల వల్ల దొంగలేని చావడు. ధర్మాన్ని ఆచరించింది మాటకి చేస్తుంది. ఏదో వేదాంతం మాటలు అలా మొక్కలు చెప్తే, బుడబొక్కల మాటలు చెప్తే అది కాలు కీడి. నేనే తొక్కుంచుతాడు. నీకు అర్థమవుతాను, నేనని దొంగలేని అలా తొక్కేసి ఉంచుతాడు. మీరేమో అది చేసాం, యజ్ఞం చేసాం, యాగం చేసాం, ఇంకా దొంగనైన పోతుంది, యజ్ఞం చేసింది, యాగం చేసి దొంగనైన పోతుంది అంటే మన కాలుతో చేమం తొక్కించి ఆ చేమ బయటికి వెళ్ళగలదా? వెళ్ళలేదు. అలా తొక్కేసి ఉంచుతాడు. ఆ దొంగనైన మన శరీరం ఎవడైతే తొక్కించాడో ఆడిని మర్చిపోయి మనం ఆ పుణ్యం చేసాం, ఈ పుణ్యం చేసాం, ఆ సాధన చేసాం, ఈ సాధన చేసాం, కాశీలు వచ్చాం, రామేశ్వరం వచ్చాం, ఇది వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోతుంది అనుకుంటే ఆ కాలు పెట్టి తొక్కిన వాడిని మర్చిపోతాం. ఇదే మాది వాడి అనుగ్రహం లేకుండా కాలు బయటికి తీయలేదు. అది ఎర్రది. అది మిస్అండర్స్టాండింగ్ అంటే సత్యాన్ని అసత్యం అనుకున్నా అసత్యాన్ని ఆ మిస్అండర్స్టాండింగ్ని ఆ ఎర్రల్లోంచి వాడు నిన్ను బయటికి రానివ్వడు. వాడు ఏం నువ్వు బయటకు వచ్చేసావు అనుకో, నీ కర్మానుభవం నువ్వు కర్మ ఆ కర్మను అతిక్రమించి బయటకు వచ్చేస్తావు. నువ్వు అనుభవించవలసిన కర్మ ఇంకా మిగలదు, నువ్వు బయటకు వచ్చేస్తావు. అంటే సాధ్యం అందరికి అలా ప్రత్యేక కూర్చుంటాడు. నువ్వు దొంగలలో బయటకు వచ్చేస్తావు అనుకో, ప్రారంభ కర్మను ఇంకేం చేయలేదు. ఆగామి కర్మ కానీ సంచితమ కర్మ కానీ ఈ కర్మ సిద్ధాంతం అంతా రమణ మహర్షి గారు అన్నారు. కర్మ సిద్ధాంతం గురించి కొన్ని వందల పుస్తకాలు రాస్తున్నారు. ఈ కర్మ సిద్ధాంతం అంతా కూడా ఈ నేననే తలంపు మీద ఆధారపడింది. ఏ కర్మ సిద్ధాంతం అంతా కూడా ఏ నేను మీద ఆధారపడిందో ఆ నేనే చచ్చినప్పుడు ఈ కర్మలు ఏం చేస్తాయన్నాడు. వండర్ఫుల్ టీచర్. ఇంక నేను చెప్పి నేనే సంతోషిస్తున్నాను. మీరే సంతోషించుకోడే నా మీద నా ఎత్తి మీద నేను అక్షంతలు తీసుకుంటాను. ఎవరికి కావాలి? ఎవరి చెప్పి మీకు ఈ పూజ చేసుకోండి, ఈ పుణ్యం వస్తుంది, ఇలా చెప్తే మీకు ఇది. కానీ ఈ సబ్జెక్ట్ ఎవరికి కావాలి? ఈ జ్ఞాన భాగం ఎవరికి కావాలి? అది మీ దొంగదానికి ఉపయోగపడే మాటలు చెప్తే మీకు సంతోషం వస్తుంది. కానీ ఈ సబ్జెక్ట్ వల్ల ఏమి మీకు ఎంజాయ్ చేయాలి? ఈ కర్మ సిద్ధాంతం అంతా కూడా అది పుణ్యకర్మనండి పాపకర్మని ఏ నేను మీద అయితే ఆధారపడిందో ఆ నేనే పోయినప్పుడు కర్మ సిద్ధాంతం ఏం చేస్తుంది అన్నాడు? ఏమి చేయదన్నాడు? వందల పుస్తకాలు రాశారు కర్మ సిద్ధాంతం మీద. ఏ నేను తలంపు మీద బేస్ అయి ఉందో ఈ కర్మ సిద్ధాంతం. ఆ నేనే పోయినప్పుడు కర్మ సిద్ధాంతాలకు ఏం లేదు. మామూలుగా ఇంకేత ఏ నేను మీద ఆధారపడి కర్మ సిద్ధాంతం అలా నడుస్తుందో ఆర్యనే పోయినప్పుడు, ఆ వీణనే తరం పోయినప్పుడు కర్మ సిద్ధాంతానికి సంబంధం లేదు. కర్మ సిద్ధాంతంతా ఊట్లేని సొన్నలు అయిపోతాడు, కాలిన తాళ్ళేగ అయిపోతాడు. కాలిన తాడు చూడటానికి తాళ్ళేగ ఉంది, ఎవరిని కట్టడానికి పనికి. ఆ నేనని తరం పోయిన వాడికి కర్మ సిద్ధాంతం కూడా కాలిన తాళ్ళేగ అయిపోతాడు. మనసుకి ఏకాగ్రత వస్తున్నాయా? అది చిల్లర తలంపులు తగ్గిపోతాయి, చిల్లర తలంపులు తగ్గిపోతాయి. నువ్వు ఏ మూర్తిని అయితే, వెంకటేశ్వరము రాముడు ఏ మూర్తిని అయితే నువ్వు ధ్యానం చేస్తున్నావో ఆ మూర్తితోటి నీ మనసు అంతా నిండి ఉంటుంది. ఏ మూర్తి అయితే నువ్వు ధ్యానం చేస్తున్నావు, ఏ గోవిందుని అయితే నువ్వు, ఏ నారాయణుని అయితే నువ్వు ధ్యానం చేస్తున్నావు, ధ్యానం చేయగా నీ మనసంతా వాడు ఆక్రమిస్తాడు. ఎవడు నువ్వు చేసే ధ్యానం గురించి ఆక్రమిస్తాడు, ఇంక నీ చిల్లర చింతలు రావు, నువ్వు పాడైపోయే తలంపలు రావు, పాడైపోయే ఆలోచనలు రావు. అయితే మనకున్న కొరత ఏంటంటే, ఉండవలసినటువంటి భక్తి లేదు, ఈశ్వరుడి మీద ఉండవలసినటువంటి ప్రేమ లేదు, ఉండవలసినటువంటి గౌరవం, అలా భగవంతుడనే వాడు ఒకడు ఉన్నాడు అనేటువంటి గౌరవం కూడా మనకు లేదు, ఉన్నాడని గుర్తించలేదు. ఆ ధ్యానమూర్తి నువ్వు ధ్యానం చేసే వస్తువు, నువ్వు ఏ వస్తువునైతే ధ్యానం చేస్తున్నావో ఆ వస్తువు వచ్చి నీ మనస్సును ఆక్రమిస్తుంది. అదే రామకృష్ణ పరమని చెప్పినప్పుడు నేను 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 అంటావు, ఆ నేనుకి నీకు సంబంధం ఏంటో అది ఎక్కడి నుంచి వస్తావు? నువ్వు రోడ్డు మీద దుమ్మంతా బోధ మొఖానికి రాసుకుని తిరుగుతున్నావు, నేను 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 అంటున్నావు, అది నీకు లోపల నుంచి వస్తాను. ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలిసినా తెలియదే, అది తెలిసే వరకు నీకు జ్ఞానం రాదు. ఎందుకు ఈ బజారు దుమ్మంతా వేసుకు తిరుగుతావు? నేను 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 అంటావు, ఆ నేను లోపల నుంచి వస్తాను, ఎక్కడి నుంచి నీ లోపల నుంచి వస్తాను, కానీ ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలియదు. ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలియదు, అది ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలియకుండా అది నశించదు. అది నశించకుండా కర్మ సిద్ధాంతం నేను విడిచిపెట్టదు. అందుచేత ఆ నేను నేను కాదని, ఏదైతే నువ్వు నేను నేను కాదని అంటున్నావో ఆ నేను నేను కాదని తెలిసే వరకు నీకు ఆత్మజ్ఞానం రాదు, నువ్వు సాధన చేసినా రాదు. ఏదైతే నేను 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 అంటున్నాను, ఆ నేను నేను కాదని నీకు తెలిసే వరకు అంటే అనుభవానికి అందాలి, అప్పుడు వరకు నీకు ఆత్మజ్ఞానం కలగదు. అసలు పూర్వం శంకరాచార్యులు వారు ఈ సన్యాసం పెట్టారంటే, సన్యాసం అంటే ఎడబట్లు కట్టు. ఇప్పుడు మనం అందరం ఎలా ఉన్నామంటే, ఈ శరీరానికి ఎడబట్లు కడుతున్నాం, సన్యాసం అంటే విడిచిపెట్టు. మనం సన్యాసం అంటే అర్థం ఏంటి? విడిచిపెట్టడం. మనం పట్టుకుంటున్నాం సన్యాసం అంటే విడిచిపెట్టమని. మనం ఏది విడిచిపెట్టలేదు, ఇంకా ఉన్నది అలాగని ఇంకా పట్టుకుంటున్నాం. గృహస్థుల మాట కాదు నేను చెప్పి, సన్యాసుల మాట చెప్తున్నాను. అది సన్యాసం అంటేనే విడిచిపెట్టాం, సన్యాసం అంటేనే విడిచిపెట్టాం. కానీ సన్యాసి ఏం చేస్తున్నాడు? అది విడిచిపెట్టలేదు, పట్టుకుంటున్నాడు. శంకరాచార్యులు వారు ఏమన్నారంటే, నీకు భక్తులు అన్నం పెడతారు, కాషాయ బట్టలు ఇస్తారు, వాళ్ళు పెట్టిన అన్నం తిని కాషాయ బట్టలు తొడికి దేశం అంతా తొడికి ధర్మాన్ని ప్రచారం చేయి, ధర్మాన్ని ఆచరించమని. నీకు రెండే పనులు, ధర్మాన్ని ఆచరించమని చెప్పు, ఆత్మవిద్యని బోధించు, ఆత్మజ్ఞానాన్ని బోధించు, ధర్మాన్ని ఆచరించమని పనిచేయి. ఈ రెండు వదిలేసి ఈ కాలేజీలు యూనివర్సిటీలు సత్రములు అవి ఈ సన్యాసులకు, ఇప్పుడు మామూలు గృహస్థులు కాలేజీలు కడుతున్నారు, గవర్నమెంట్ అలా కాలేజీలు కడుతున్నారు, ఇది ధర్మ ప్రచారం మానేసి ఏదో ఒక కాలేజీ కట్టడం, ఒక హై స్కూల్ కట్టడం, అక్కడి నుంచి రోజు అకౌంట్లు చూసుకోవడం, అకౌంట్ పుస్తకాలు వేసుకుని తిరగటం, అకౌంట్ పుస్తకాలు మోసుకెళ్తాను. కానీ ఇది సన్యాసం? ఇంజనీరింగ్ కాలేజీని ఆర్ట్స్ కాలేజీ కట్టడం నీకు సన్యాసం? ఎవరు చేసుకుని పని వాళ్ళు చేసుకోవాలి. అందుకే నువ్వు సన్యాసం ఇంజనీరింగ్ కాలేజీ కట్టాను, ఎర్రబట్టలు కట్టుకోవాలా? తెరబట్టలు ఉండగా నువ్వు కట్టుకోలేవా? ఇంజనీరింగ్ కాలేజీ కట్టడానికి ఎర్రబట్టలు ఎందుకు? అంటే మనం ఏం చేస్తున్నాం? శరీరానికి ఎర్రబట్టలకి, శరీరానికి సన్యాసిస్తున్నాం, మనసుకు సన్యాసి ఇవ్వటం లేదు. శరీరానికి సన్యాసి ఇస్తున్నాం, మనసుకి సన్యాసి ఇవ్వటం లేదు. అయితే అన్నీ పట్టుకుంటున్నాం. సన్యాసి అంటే విడిచిపెట్టం, విడిచిపెట్టం మానేసాం, ఇంకా అన్నీ పట్టుకోవటం. గృహస్థులు పట్టుకున్నా పర్లేదు, సన్యాసులకి ఇదే పని, అన్నీ పట్టుకోవడం, అన్నీ పట్టుకోవడం, అన్నీ పట్టుకోవడం, అన్నీ పట్టు అవి విడిచిపెట్టలేదు, అన్నీ పట్టుకోవడం. అని అక్కడికి హై స్కూల్ అడిగే కావాలి, కాలేజీ అడిగే కావాలి, గుడి అడిగే కావాలి, గోపురం కావాలి, అన్నీ అడిగే కావాలి, బజార్ అంతే అడిగే కావాలి. ఈ జనాలు వేసుకుని మరి ఊరేగించటం. ఇప్పుడు మామూలుగా చాలా మంది సన్యాసులు చూస్తారంటే వాడి మీద గృహస్థులు జరుగు. నువ్వు ఏ మూర్తిని అయితే ధ్యానం చేస్తున్నావో అప్పుడు ధ్యానం చేసే మూర్తిని మనసును పట్టుకుంటాం, ఆ విషయాలు వదిలేస్తాయి. ఎప్పుడైతే ధ్యానమూర్తిని మనసును పట్టుకుందో అప్పుడు విషయాలు వదిలేస్తాయి, నిన్ను విషయాలు వదిలేస్తాయి. విషయాలు వదిలేసిన తర్వాత అప్పుడు మనస్సు నిర్మలం అవుతుంది. మనస్సు అప్పుడు నిర్మలం అవుతుంది. నువ్వు ఏ రూపాన్ని ధ్యానం చేస్తున్నావు, ఆ మూర్తిని లోపలికి ప్రవేశించి, అంటే రామకృష్ణ పరమహంస గారిని కాళికా దేవి పట్టుకున్నట్టు, అమ్మవారు పట్టుకున్నట్టు, ఆ రూపంతో నీ మనస్సు అంతా నిండిపోయినప్పుడు నీకు విషయాలు చింతించే అలవాటు పోతుంది. ఎవరికి? మనస్సుకి. విషయాలు చింతించే విషయాలు చింతించే అలవాటు ఎప్పుడైతే పోయింది, వికారాలు తగ్గిపోతాయి. ఏం తగ్గిపోతాయి? వికారాలు తగ్గిపోతాయి. నీకు వికారాలు మనసులో వచ్చే వికారాలు, ధ్యానమూర్తిని మనసును ఆక్రమించినప్పుడు ఆయనకి మనస్సు నిర్మలం అవుతుంది. ఈ ఆలోచించి అంటే ఆత్మ ఇప్పుడు నీకు లోపల ఇది ఉందని చెప్పాను కదా. ఏది? పంచభూతాలతో సంబంధం లేకుండా, భూతకాలం, భవిష్యత్తు కాలం, వర్తమాన కాలంతో సంబంధం లేకుండా ఒక వస్తువు, చావు పుట్టుకలతో సంబంధం లేకుండా, పుణ్యపాపాలతో సంబంధం లేకుండా, ద్వైత ప్రపంచంతో సంబంధం లేకుండా ఒక సత్యం నీ హృదయంలో. అది ఇప్పుడు ఏదైతే నీకు నేను, ఏదైతే నీకు నేనుగా వ్యక్తం అవుతుందో అది నశిస్తేనే కానీ, ఏది ఇప్పుడు నీకు ఏదైతే నేనుగా వ్యక్తం అవుతుందో అది నశిస్తే కానీ హృదయంలోని సత్యం నీకు గోచరించదు, సాక్షాత్కారం ఇవ్వదు. అది నశించడానికే ఏదైతే మనకు నేనుగా వ్యక్తం అవుతుందో అది లోపల నుంచే వస్తుంది. ఆ లోపలది నశించాలంటే ఆపరేషన్ చేయించుకోవటం వల్ల పోదని, ఆ లోపలది నశించాలంటే నువ్వు ఏ మూర్తి అయితే ధ్యానం చేస్తున్నావో ఆ ధ్యానమూర్తిని మనసును ఆక్రమించినప్పుడు ఈ ఏదైతే నీకు నేనుగా వ్యక్తం అవుతుందో అది అణిగిపోతూ ఉంటుంది. అది అణిగిపోయి అది ఎక్కడి నుంచి వస్తే వస్తుందో అక్కడ కరిగిపోతుంది. అప్పుడు నీ హృదయంలో ఉన్న సత్యం నీకు స్వరూపంగా వ్యక్తం అవుతుంది. ఒకటి మీరు కొండ గుర్తు పెట్టుకోండి, ఆ స్వరూప సుఖం మనకు అందే వరకు, ఆ స్వరూపంలోని ఆనందం మనకు అందే వరకు, ఆ స్వరూపంలోని శాంతి మనకు అందే వరకు ఈ చావులు పుట్టుకుని తప్పవు, విషయవాసనను భరించడం తప్పదు, కష్టసుఖాలు భరించడం తప్పదు, ఈ ద్వైత ప్రపంచంలోంచి, ఈ ద్వంద్వాల్లోంచి మనం బయటకు వచ్చే అవకాశం ఉండదు. ఆ చిన్న పొరపాటులోంచి బయటికి రానివ్వండి. ఏది నేను నువ్వు అది కాదనిపిస్తాడు, ఏది నువ్వు కాదు అది నేను అనిపిస్తాడు, చిన్న పొరపాటు. ఆ పొరపాటు మీద నీ కాలు ఉంచి ఆ కాలు పెట్టి తొక్కించి గోవిందుడు ఆ పొరపాటులోంచి బయటకు రాను. ఎంత సాధన చేసినా రానివ్వడు వాడి దయ లేకుండా. నువ్వు ట్రైనింగ్లు అయిపోతావు అనుకో, రానివ్వడు బయటికి. కీర్తనలు చేస్తే ప్రసాదానికి ప్రసాదం. ట్రైనింగ్ లేవు, మంచి పనులు చేయి, నీకు పుణ్యం ఇస్తాడు, నువ్వు ఎంజాయ్ చేసి సరిపోతుంది అక్కడికి. మళ్ళీ ఎక్కడేసింది దొంగలు అంటే అక్కడే. అంటే లోపలేం వికాసం ఉండదు, లోపల లోతికెళ్ళం, బయట ఊరేగింపులు భయం తిరుగుతుంటే సరిపోయి. లోపల సున్నా, లోపల మనం ఒకటి లేని సున్నలో, బయట మటుకు ఊరేగింపులు. ఎందుకు వచ్చింది? మరణానంతరం జీవితం ఏం కలిసి రావు. అంటే నీ శరీరం ఎక్కడ తిరుగుతున్నా, నీ శరీరం ఎక్కడ తిరుగుతున్నా, నువ్వు ఏ రూపాన్ని ధ్యానం చేస్తున్నావు, మనసు దాని మీద నిలబెట్టండి. ఇప్పుడు మీరు తణుకు వెళ్ళారు, తణుకులో ఉన్నారు, మళ్ళీ మీ ఇంటికి వెళ్ళిపోతారు, లేదా కాశీ వెళ్తారు, రామేశ్వరం వెళ్తారు. నీ శరీరమే ప్రారంభాన్ని బట్టి ఆ శరీరం తిరుగుతూ ఉంటుంది. దేహ ప్రారంభం బట్టి ఆ శరీరం తిరుగుతూ ఉంటుంది. ఏది ఇష్టమనే పెళ్ళిళ్ళు కూడా మన ఇష్టం కాదు. భగవంతుడు ఏ సంబంధం కుదిరిచ్చాడో అది మనకు నచ్చుతుంది అంతే. నేను లావుగా ఉన్న అమ్మాయిని చేసుకోను, లావుగా ఉన్న అమ్మాయిని చేసుకుంటే సరిగ్గా ఆడికి లావుగా ఉన్న అమ్మాయి దొరుకుతున్నాడు. ఏ సంబంధానికి వెళ్ళినా లావు అమ్మొస్తాయని గాడేం చేస్తాడు? ఎక్కడొకటి రాజీ పడాలి. అసలు ఇంక తలంపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో మీరు చెప్పండి. ఇప్పుడు అక్కడే మా యంత్రం ఇక్కడ కూర్చుని చెప్పండి. మీకు లోపల నుంచి వస్తున్నాయి కదా, ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? రావటం వస్తున్నాయి, చేయిస్తాను కదా మీకు. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆలోచనలు వస్తున్నాయి. ఆ తలంపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోతే ఈ చిన్న సమస్యను కూడా మనం పరిష్కారం చేయగలం. ఈ చిన్న సమస్య నుంచి కూడా మనం విడుదల పొందలేం, మనం విడుదల పొందలేం. చూడండి, ఒకసారి మనం శాంతిగా ఉంటాం, ఒకసారి అశాంతిగా ఉంటాం, ఒకసారి కోపంగా ఉంటాం, ఒకసారి చిరాగ్గా ఉంటాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? లోపల నుంచి వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? అదే మాయ. ఈ దేహానికి ప్రారంభం, ఈ దేహానికే ప్రారంభం, ఈ దేహానికే. బలాలు ఏం చెప్తున్నారంటే ప్రారంభం అది తణుకులో ఉండాలో, రాజమండ్రిలో ఉండాలో, అలా ఉండనివ్వండి. ఇవన్నీ ఒక అబ్బాయికి సంబంధాలు చేస్తున్నాను, 30 సంబంధాలు నచ్చలేదు. అది నచ్చడం అంటే ఏదో కారణాలు చెడిపోతుంది. వెళ్ళిపోతాన్ని మన ఆ మధ్యని కాకినాడ వెళ్ళాను. కాకినాడ వెళ్తే ఆ చోట ఎవరితో సంబంధాల గురించి ఫోన్లో మాట్లాడుతుంటే వాళ్ళు చౌదరీలు, నాన్నగారు ఇప్పుడు నాకు ఉద్యోగం ఇచ్చింది అని ఒక ఆయన ఉన్నారు, వాళ్ళు అమెరికాలో ఉంటారు. వాళ్ళ అమ్మాయిలకు 3 అమ్మాయిలు, ఆ చిన్న అమ్మాయికి ఇంకా పెళ్ళి అవ్వలేదు. మీరు ఫోన్లో మాట్లాడి బట్టి అమ్మాయి అయితే అబ్బాయికి బాగుంటుందని అనుకుంటున్నాను అని యాదారాపు. అలా ఆయన సంబంధం అయితే నేను మాట్లాడతాను. అయితే నీకు ఉద్యోగం వచ్చేయని ఎక్కడ ఉంటారంటే అమెరికాలో ఉంటారు. నాకేం అభ్యంతరం లేదు, మీరు ప్రయత్నం చేస్తే చేయండి. ఇది నాకు అబ్బాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది మీరు అమ్మాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వండి, అబ్బాయి గెలవాళ్ళకి చెప్తా ఉన్నాం. ఊరికెళ్ళి యాదారాపంగా అనుకున్న మాటలు కాకినాడలో ఒకరింటికాడ 10 రోజులు సంబంధం కుదిరిపోయింది. అంతకుముందు తీవ్రంగా ప్రయత్నం చేస్తే 30 సంబంధాలు కుదరదు. ఎవరి పెళ్ళాన్ని తీసుకెళ్ళి ఎవడ ఖర్చు పెడతాం మనం? అదే ఎవడ పెళ్ళాన్ని తీసుకెళ్ళి ఆడి పెళ్ళం ఎక్కడ అమెరికాలో ఉంది, ఇది ఇది ఇండియాలో ఉన్న పిల్లల్ని తీసుకెళ్ళి ఎవరిని ఖర్చు పెడతాం మనం? నువ్వు నాకు పెళ్ళం, రావణాసుడు నువ్వు నాకు పెళ్ళంగా ఉండు, నువ్వు నాకు పెళ్ళంగా, అదే గోవ సీతమ్మ చోటు. నువ్వు నాకు పిల్లంగా ఉండాలి, నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు నాకు పిల్లంగా ఉండాలి, పిల్లంగా ఉండాలి, రావణాసుడు అంటే సీత మందు గౌరవంగా చెప్పి, హౌ కెన్ ఐ బికమ్ యువర్ వైఫ్, ఎన్ ఐ ఆమ్ ది వైఫ్ ఆఫ్ జనక, నాకు పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు నాకు పెళ్ళి అవ్వలేదు అనుకుంటున్నాను, పిల్లంగా ఉండాలి, పిల్లంగా ఉంటే మాటకు అర్థం ఉంది, నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, నాకు ఒక భర్త ఉన్నాడు, నాకు ఒక భర్త ఉన్నాడు, అది దైవ నిర్ణయం, నాకు పెళ్ళి అనేది దైవ నిర్ణయంగా అయిపోయింది. ఇప్పుడు నేను నా పిల్లంగా ఉంది, నాకు పిల్లంగా అంటే ఒకరి భార్యను నేను, ఇప్పుడు నాకు పిల్లంగా ఉండి నాకు పిల్లంగా ఉండాలంటే ఐ కెన్ ఐ బికమ్ యువర్ వైఫ్, నేను ఐ ఆమ్ ది వైఫ్ ఆఫ్ జనక, ఇంకొకటి ఇంకొక వ్యక్తికి నేను భార్యగా ఉన్నప్పుడు నీకు నేను భార్యగా ఎలా ఉండగలను, ఈ మాత్రం కామన్ సెన్స్ కూడా నీకు తెలియటం లేదే. ఇప్పుడు నాకు నిజంగా నాకు పెళ్ళి అవ్వకపోతుంది వేరే విషయం, నాకు నాకు భార్యగా ఉండి నాకు భార్య ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, ఐ కెన్ ఐ బికమ్ యువర్ వైఫ్ వెన్ ఐ ఆమ్ ది వైఫ్ ఆఫ్ అనదర్. భగవంతుడి నిర్ణయంలో ఆ వ్యక్తికి నేను భారీగా ఉండాలని మ్యారేజ్ అయిపోయింది, అర్థం అయిపోయింది. ఇప్పుడు నాకు భారీగా ఉండు, నాకు భారీగా ఉండు, నాకు భారీగా ఉంటే ఎందుకు ఈ గొడవ వేస్ట్, నీకు వేస్ట్ తర్వాత ఈ గొడవ నీ శరీరానికి చావుకు తీసుకొస్తుందని చెప్పాను. నువ్వు ఈ గొడవలోంచి బయట పడలేవనుకో, రావణాసుడు కొన్ని మంచి మాటలు చెప్పింది, ఈ గొడవలోంచి నువ్వు బయటకు పడలేవనుకో శరీరం చావుకి ఇదే కారణం. రావణాసుడు సీత మాటలు ఎప్పుడు జ్ఞాపకం వచ్చినాయంటే, సీతమ్మ చెప్పింది ఆడికి ఆ మోహం మీద కామం గొడవ మీద ఆడికి బురకెక్కలేదు. ఈ సీతమ్మ చెప్పిన మాటలు ఎప్పుడు జ్ఞాపకం వచ్చాయంటే రావణాసుడికి కర్మ చేసినప్పుడు గుర్తుండదు, అనుభవించినప్పుడు గుర్తొస్తుంది. మనం ఎక్కువ అన్నం తినేసినప్పుడు బాగా కడుపు నొప్పి పట్టుకున్నప్పుడు వస్తుంది, మీకు అర్థమవుతుంది. అలా కర్మ చేసినప్పుడు బాగా ఉంటుంది, అనుభవంలోకి వచ్చినప్పుడు తెలుస్తుంది కడుపు నొప్పి కూడా అంటే. రావణాసుడికి సీతమ్మ చెప్పిన మాటలు ఎప్పుడు వచ్చినాయి అంటే, వాడు సైన్యాన్ని పంపాడు ఎక్కడికి, రాముడి మీద యుద్ధానికి, వాడు ఇంటికాడే కూర్చున్నాడు, వాళ్ళందరూ చచ్చిపోయారు, పెద్ద పెద్ద వీరులను పంపాడు, పెద్ద పెద్ద ఏనుగు లాంటి బలవంతులను పంపాడు, వాళ్ళందరూ చచ్చిపోయారు. వాళ్ళని చెప్పితే వాడి కొడుకు పెద్ద వీరుడు, ఎవరి కొడుకు, రావణాసుడి కొడుకు ఒకడున్నాడు, వాడి పేరు ఎందరికి ఇచ్చేది గొప్ప వీరుడు, ఎవరైనా జయించగలడు, ఆయన పంపాడు, ఆయన చంపేశాడు, ఆయన లక్ష్మణ స్వామి చంపేశాడు. ఇంతమంది చచ్చిపోయాక ఇంక యుద్ధం చేసేవాళ్ళు ఎవరు లేరు, వీడే వెళ్ళాలి, ఎక్కడికి యుద్ధానికి వెళ్ళాలి. అప్పుడు కూడా వీడికి సీతమ్మ చెప్పిన మాటకు రాలేదు, మొత్తం ఏదో వారం రోజులు 10 రోజులు యుద్ధం, రామ రావణ యుద్ధం అంటారు, ఇంకా రేపు యుద్ధంలో చచ్చిపోతాడనగా ఇవాళ మొత్తం వాడు గుర్రాలను చంపి ఆ రథాన్ని పేల్చేసి అని ఆ కిరీటాన్ని ఓడగొట్టి అన్నీ చేసేసి ఎవడు రాముడు అని బోడి కింద తెలిసేసాడు. అలిచిపోయావు నువ్వు, ఇంటికి వెళ్ళిపో, అన్నం చే, స్నానం చెయ్యి, అన్నం తిను, రేపు కొత్త బట్టలు వేసుకుని, కొత్త ఆయుధాలు వేసుకుని, కొత్త గుర్రాలు వేసుకుని, కొత్త రథాలు వేసుకుని రేపు యుద్ధానికి రా అంటాడు. అది రామచంద్రుడు, అదే కృష్ణుడైతే చంపేసి ఊరుకుంటాడు, ఇది కృష్ణుడు, వాడు రాముడు. అంటే రాముడు జెంటిల్మ్యాన్ గాడ్ అంటారు, రాముడిని ఏమంటారు, పెద్ద మనిషి దేవుడు, జెంటిల్మ్యాన్ గాడ్, అది మామూలు దేవుడు కాదు, జెంటిల్మ్యాన్ గాడ్. అప్పుడు వాడికి చచ్చిపోలేదు కానీ చచ్చిపోయినంత అవమానం వచ్చింది వాడు. గుర్రాలను సార్ నేను వెళ్ళి వెళ్ళిపోయాను కానీ నీ చేతిలో ఆయుధాలు లేనప్పుడు యుద్ధం చేయకూడదు, నీ గుర్రాలు కూడా చచ్చిపోయినా, నీ ఇంటికి వెళ్ళిపో, స్నానం చెయ్యి, స్నానం చేసి ఎక్కడ దెబ్బలు తగిలితే మందులు రాసుకుని శుభ్రంగా సాపాడు చెయ్యి, భోజనం చెయ్యి, ఈ రాత్రి నిద్రపోయి రేపు కొత్త గుర్రాలతో యుద్ధానికి రా అని చెప్తాడు, ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత నా సైన్యం చచ్చిపోయింది, నా కుమారుడు గొప్ప వీరుడు వాడు చచ్చిపోయాడు, అందరూ చచ్చిపోయారు, నన్ను ఇవాళ రాముడు చంపలేదు కానీ ఇంటికి వెళ్ళి రేపు భోజనం చేసి రమ్మన్నాడు, రేపు భోజనం చేసి రమ్మన్నాడు. ఎంత చేస్తే రాముడు దేవుడు అని గుర్తు రావటాలి దేవుడికి, ఆ గుర్తుకు రాకుండా ఈశ్వరుడు అక్కడ ఆపు చేసి ఉంచాడు. మీకు అర్థం చేసుకోండి, రాముడు దేవుడు అని గుర్తుకు రావటం లేదు. అయితే అప్పుడు ఏమనుకుంటాడంటే, నన్ను అందరూ నన్ను చూసి అందరూ దేవకులు గడుస్తారు, పంచిపోతావు, గాలి గట్టిగా వేస్తుంది అనుకోండి, నువ్వు గట్టిగా వేద్దంటే గాలి జడిసి ఆగిపోయి రాడు రావణాసుడు అంటే. రావణాసుడు అంటే సామాన్యం అనుకోకండి మీరు, గాలి గట్టి గాలివాని వస్తాం అనుకోండి, ఇలా చెయ్యి పెట్టి గాలివాని ఆగిపోతే ఆగిపోవచ్చు, అంత భయం గాలికి కూడా ఏంటి ఇంత గొప్పవాడిని, ఇంత అంటే లంక అంత బంగారం, లంక అంత బంగారం, ఇంత గొప్పవాడిని ఒక సామాన్య మానవుడి చేతిలో చచ్చిపోవటం ఉందా, ఈ ఒక తల మీద రాసి ఉందేమో. అంటే రాముడు మామూలు మనిషి అనుకుంటున్నాడు కానీ దేవుడు అని అనుకోవటం, ఇంత గొప్ప వ్యక్తిని ఒక సామాన్య మానవుడి చేతిలో చచ్చిపోవటం, అంటే రాముల్లో ఈ పాడు బుద్ధి వదిలేను, లేకపోతే రాముడి చేతిలో చచ్చిపోతాం సీతమ్మ చెప్పిన మాట అప్పుడు గుర్తుకొచ్చి, అప్పుడు దాకా అసలు సీతమ్మ చెప్పిన మాట అన్నీ మర్చిపోయాడు. మన అగ్నిని చేతులు ముట్టుకుంటాం అనుకోండి, అగ్నికి కాలకుండా ఉంటుంది, కాలకుండా. రాముడితో యుద్ధం అలాంటిది అని చెప్తుంది సీతమ్మ. సీతమ్మ చాలా మంచి మాటలు చెప్పింది, పాపం కాల్ చేస్తాడు. అంటే రావణాసుడు ఏంటి, మానవుడే కదా, అంటే దేవుడనే ఆ మల ఏం చేస్తుందంటే రాముడు దేవుడనే బుద్ధి రావణాసుడు కలగనవడదు. అప్పుడు సీతమ్మ మాటలు జ్ఞాపకం వచ్చింది, ఏంటి ఒక మానవుడు చేతిలో చచ్చిపోయే రోజులు నాకు వచ్చినాయి కావును, వెళ్ళని చంపేవలసింది, ఇంటికి వెళ్ళిపోయి భోజనం చేసి రమ్మన్నాడు, ఇంకా రేపే నేను చేతిలో చచ్చిపోతాను, నువ్వు రాముడి చేతులు ఈ పాడు బుద్ధి వదిలే, రాముడు చాలా మంచివాడు, క్షమాగుణం ఉంది, నేను క్షమించి వదిలేస్తాడు, నన్ను ఇబ్బందులు పెట్టాను నేను క్షమించి వదిలేస్తాడు అని చెప్పాడు. గొడవ వదిలే రాముడితో యుద్ధానికి వెళ్తామంటే చేతితోటి నిప్పు పట్టుకోవటం, చేతితోటి నిప్పు పట్టుకుంటే కాలకుండా ఉంటుందా, రాముడితో యుద్ధం చేసిన వాడు చచ్చిపోవలసిందే. ఎత్తిది బాణం దింపకుండా ఒకరోజు 14,000 మంది రాక్షసులు చంపాడు వాడు రాముడు. ఎత్తిన బాణం కిందకి దింపకుండా, కాఫీ తీసుకోకుండా, టీ తీసుకోకుండా, అన్నం తినకుండా, బ్రేక్ఫాస్ట్ లేకుండా, ఉదయం మొదలు సాయం సూర్యుడు ఉదయించిన తర్వాత సూర్యుడు అస్తమించే వరకు ఒకే రోజున 14,000 మంది రాక్షసులు చంపాడు. అప్పుడు సీతమ్మ మాట్లాడు, సీతమ్మ చాలా మంచి మాటలు చెప్పింది ఆడికి, రాముడి చేతిలో ఈ పాడు బుద్ధి వదిలేయి, లేకపోతే రాముడి చేతిలో చనిపోతావు, అయినా ఒక స్త్రీ కోసం నువ్వు చచ్చిపోవడం ఏంట్రా, ఒక దేశానికి చక్రవర్తి ఎంత మంచి మాటలు చెప్పిందో చూడు, ఒక స్త్రీ కోసం నువ్వు చచ్చిపోవటం ఏంటి, ఇంట్లో నీకు భార్యలు ఉన్నారు కదా, ఇంట్లో నీకు భార్యలు ఉన్నారు, ఎక్కడో పరాయి స్త్రీ కోసం ఇంత గొప్ప అంటే లంక ఎంత బంగారం, లంక ఎంత బంగారం, ఇంతమంది ప్రజలను విడిచిపెట్టి, ఇంత బంగారాన్ని విడిచిపెట్టి, ఇంత ఐశ్వర్యాన్ని విడిచిపెట్టి ఎక్కడో ఒక అమ్మాయి కోసం నువ్వు చచ్చిపోతావా, తెచ్చోడండి అంటే వాడు చావడని భయం వాడికి. నీకు అర్థమవుతుంది, సీతమ్మ అలా చెప్పినా ఒక మనిషిని చంపలేడని ధీమ, అప్పుడే కనుక మనం సీతమ్మ చెప్పింది ఏదో వాడు చేతిలో చచ్చిపోతామంటే సీతమ్మను వదిలేద్దిరాడు, కానీ ఆ బుద్ధి వాడికి రాలేదు. ఏం చేసి రాముడు చేతిలో అడుగు మరణం ఉంది, అంటే రాముడు దేవుడని బుద్ధి వాడికి రానివ్వకుండా ఈశ్వరుడు అలా తొక్కుపెట్టించాడు. ఏం చేయడు, మరణం రాముడి చేతిలో ఉంది, ఇది మాయ. రావణాసుడు మరీ దుర్మార్గుడు ఏం కాదు, కొన్ని మంచి లక్షణాలు కూడా ఉన్నాయి. ఎప్పుడు కూడా నువ్వు నన్ను పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని రావణాసుడు అనేవాడు కాదు, సీతను ఎప్పుడు ముట్టుకోలేదు రావణాసుడు. నన్ను పెళ్లి చేసుకుని నన్ను పెళ్లి చేసుకోవడం కానీ సీతను ఎన్నడూ రావణాసుడిని ముట్టుకోలేదు. ఆళ్ళు కూడా కొన్ని మంచి ఉంది, కొన్ని మంచి లక్షణాలే, అన్ని చెడు లక్షణాలు కాదు, ఏది ఈ ఒక్క విషయంలోనే ఫేలయ్యాడు. అంటే రాముడి ఇక్కడ మాయ అంటే మీరు రాముడి చేతిలో రావణాసుడు మరణం రాసింది కాబట్టి ఈశ్వరుడు ఏం చేశాడంటే రాముడు దేవుడు అనే గుర్తింపు బుర్రకు రానివ్వడదు అని చెప్పి రాముడి చేతిలో చనిపోయాడు. ఇది మాయ. ఆడికి సీతమ్మ ఎందుకని మహారాజాడు ఎవరు, మహారాజు ఎవరు, రావణాసుడు లంకంత బంగారమే, గొప్ప అందమైన భార్యలు వాడు, వాడు కోటలో ఉన్నారు, ఎవరికి రావణాసుడు, వాడికి సీతమ్మ ఎందుకని వాడికి అక్కర్లేదు, ఇంచేటండి వాడికి మరణం ఆ రూపంలో ఉంది, వాడికి సీతమ్మ ఎందుకండి రావణాసుడికి, ఇంకే వాడి మరణం ఆ రూపంలో ఉంది. ఇది మాయ. నీకు అర్థమవుతుంది, రాముడు దేవుడు అనే తలంపు వాడికి రాను, ఎంతసేపు రాముడు రాముడు మనిషే మనిషే అనుకునేవాడు, ఇంకా రేపు చనిపోతాం అనుకున్నాడు, ఇవ్వడం నేను ఇంకొక మనిషి చేతిలో నాకు తాగేంటి, పంచభూతాలు కూడా నాకు జడుస్తాయి, దేవతలు జడుస్తారు అడికి, ఎవరికి, రావణాసురుడికి. అటువంటి వాడు చివరికి నా ప్రారంభం ఒక మనిషి చేతిలో రేపు చచ్చిపోతాననుకున్నాను నిద్రపోయామని. ఒక సామాన్య మానవుడి చేతిలో నాకు మరణమా? ఆ రోజున చెప్పింది సీతమ్మ, నువ్వు రాముడి చేతిలో చచ్చిపోతానంటే రాముడు మానవుడు కదా, మానవుడి చేతిలోనే ఎలా చచ్చిపోతానుకున్నాడు. ఇప్పుడు నాకు అర్థమైంది, ఇంకా ఆడి చేతిలో చచ్చిపోతాననుకున్నాడు. ఆ రోజు చంపకుండా ఇంటికి ఎంత మంచివాడో చూడండి, ఇంటికి వెళ్ళిపో, మందు రాసుకో, చేతులు గాయాలు తగ్గి నీకు, మందు రాసుకో, స్నానం చెయ్యి, భోజనం చేసి రాత్రి శుభ్రంగా నిద్రపో, రేపు పొద్దున్న స్నానం చేసి మళ్ళీ పదింటికి భోజనం చేసి ఒక గంట ఆలస్యంగా వచ్చినా పర్లేదు, రేపు యుద్ధానికి శుభ్రంగా భోజనం చేసి యుద్ధానికి. అలా ఏ దేవుడు చెప్తాడు, అలా ఎవడు చెప్పడు, అలా ఎవడైనా చెప్తాడు. అందుకని ఇదే హైదరాబాద్ మీటింగ్లో ఇదే చెప్పాను. ఈ మధ్యన సెంట్రల్ గవర్నమెంట్ ఒక అఫిడవిట్ రాముడు లేడని ఒక అఫిడవిట్ దాఖలు చేస్తుంది, హైదరాబాద్ మీటింగ్లో ఇదే చెప్పాను. ఆ టీవీలో చూసిన వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, చాలా అద్భుతంగా చెప్పారు నాన్నగారు రాముడు విష్ణువుడు. అలా చెప్పబోతే ఇలాగ మా కులానికి దేవుడు రాముడు. సెంట్రల్ గవర్నమెంట్ ఇవాళ అఫిడవిట్ దాఖలు చేసి మరుసటి రోజున వాళ్ళకి ఇంట్లో భయం వేసిపోయింది. వాళ్ళకి రాముడు దేవుడు అని చెప్పడంలో భయం, రావణాసుడికి భయం లేదు కానీ గవర్నమెంట్కి భయం వేసింది. భయం వేసి మరుసటి రోజున వెళ్ళి అది ఉపసాగించేసుకున్నారు. ఏది అఫిడవిట్ మళ్ళీ ఉపసాగించేసుకున్నారు, రాముడు దేవుడు కాదని చెప్పటము అది వెనక కాగితాలు వెనక్కి లాగేసుకున్నారు. ఇది హైదరాబాద్ మీటింగ్ సమస్య వచ్చి మాట చెప్తే టీవీ చూసిన వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, మీకు చెప్పింది అపూర్వంగా ఉందన్న సంఘటన. ఏమని చెప్తానంటే, గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా 100 ఓట్ల కోసం 100 అబద్ధాలు చెబుతుంది. 100 ఓట్లు వాళ్ళు ఇల్లు కట్టించినా ఓట్ల కోసం, మీకు ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇచ్చినా ఓట్ల కోసం. వాళ్ళు మీ మీద ప్రేమ ఏంటి, వాళ్ళకి ప్రేమ ఏంటి, అసలు వాళ్ళకి మీ మీద ప్రేమ ఏంటి, వాళ్ళే జ్ఞానులా? అదే చెప్పాను, వాళ్ళు 100 ఓట్ల కోసం గవర్నమెంట్ 100 అబద్ధాలు చేస్తున్నారు. మీకు అర్థమవుతుంది కదా, రాముడు అతని జీవితంలో అనువృతం చెప్పలేదు. పై ఇంకోటి, అతను ఒక మాట పోషించుకోవడానికి తన రాజ్యాన్ని కూడా వదిలేస్తాడు వాడు రాముడు. ఓట్లు 10 ఓట్లు వస్తాయంటే గవర్నమెంట్ ఎన్ని అబద్ధాలని చెబుతుంది, అలా కాదు. అవసరమైతే ఒక మాట పోషించుకోవడం కోసం రాజ్యాన్ని పట్టుకోడు, రాజ్యాన్ని వదిలేస్తాడు రాముడు. రాముడు అబద్ధం చెప్పిన గవర్నమెంట్, రాముడు అబద్ధం అని చెప్పి, రాముడు అబద్ధం కాదు, రాముడు అబద్ధం అని చెప్పిన గవర్నమెంట్ మటుకు 100కు 100 రూపాయలు అబద్ధం అని చెప్పారు. నిజం కూడా ఇంచేది గవర్నమెంట్కి పని ఏం లేదు అబద్ధాలు చేయటమే. రాముడు తన అమృతవాక్యం తన జీవితంలో చెప్పలేదు. అంతేకాదు అమృతవాక్యం చెప్ప మాట ఏదైనా అంటే పోషించుకునేవాడు, తనకి ఎంత నష్టం వచ్చినా ఒక మాట అంటే పోషించుకునేవాడు వాడు రాముడు. ధర్మాన్ని ఆచరించడం కాదు వాడు, స్వరూపమే ధర్మం. ఏం అక్కడ పెద్ద యోగాభ్యాసాలు అక్కర్లేదు మనకు. రాముడు రూపాన్ని ధ్యానం చేసుకుంటూ రాముడు నామాన్ని స్మరించుకుంటే అంటే వాడికి మనసు అణిగిపోతుంది. మనం పెద్ద పెద్ద యోగాభ్యాసాలు మనం చెయ్యక్కలేదు. రాముడు రూపాన్ని ధ్యానం చేసుకుంటూ రాముడు నామాన్ని స్మరించుకుంటా అంటే మీ మనసు అణిగిపోతుంది, ఇంద్రియాలు అణిగిపోతాయి. స్వామి వివేకానంద అన్నాడు, మీరు ఎంత ప్రయత్నం చేసినా రాముడు లేచాడు కాముడు అంటాడు. ఎంత ప్రయత్నం చేయండి, మీరు ఎన్ని సాధనలు చేయండి, రాముడు లేని చోట కాముడు అంటాడు. మీకు అర్థమవుతుందా, రాముడు ఉన్న చోట కాముడు ఉంటాడు. అంటే మీ హృదయంలోకి రాముడిని ఆహ్వానించుకుంటే కాముడు ఉండడు. రాముడు మీ హృదయంలో లేదనుకోండి ఎవడుంటాడు, కాముడు ఉంటాడు. రాముడు మీ హృదయంలో అయితే కాముడు ఉన్నట్టే, రాముడు ఉంటే కాముడు ఉండడు, కాముడు ఉంటే రాముడు ఉండడు. వేరు జరిగి రామ దేరిజిన రామ్, వేరు జరిగి కామ దేరిజిన రామ, వేరు జరిగి రామ దేరిజిన లస్ట్ దేరిజిన కామ. వీడు ఉన్న చోట వాడు ఉండడు, వాడు ఉన్న చోట వీడు ఉండడు. నీకు అర్థమవుతుందా, రాముడు ఉన్న చోట కాముడు ఉండడు, కాముడు ఉన్న చోట రాముడు ఉండడు. వేరు జరిగి రామ దేరిజిన కామ, వేరు జరిగి కామ దేరిజిన రామ. మనకు ఆ నలుగురు చాలు, సీతమ్మ రాముడు లక్ష్మణుడు ఆంజనేయుడు. నాకు రాముడి సీతారాముల కంటే కూడా ఎక్కువ గౌరవం. ఎవరి మీద? లక్ష్మణ స్వామి మీద ఆంజనేయ స్వామి. ఏం చేదంటే రాముడిది సేవ చేశారు వాళ్ళు. ఎవరు? లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామి. ఒక చిన్న కోరిక లేకుండా సేవ చేశారు వాళ్ళు. వారి శరణాగతికి వాళ్ళిద్దరు మనకు, వాళ్ళకి ఏం అక్కర్లేదు. ఎవరికి? రాముడికి, రాముడికి, లక్ష్మణుడికి ఏం అక్కర్లేదు అసలు. ఇంకా రాముడికి రాజ్యం ఉంది, వాళ్ళకి ఏం అక్కర్లేదు. సేవ మనం ఎప్పుడైనా సేవ సేవ తత్పరత మనకు గుర్తిస్తే వాళ్ళిద్దరిని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకటి లక్ష్మణ స్వామి, రెండు రాముడు, రెండు ఆంజనేయ స్వామి. వాళ్ళిద్దరికి ఆ సేవాభావం తప్పించేది లేదు. మనం పెద్ద పెద్ద సేవలు చేయక్కర్లేదు, డ్యూటీ చేస్తే సరిపోదు. మనం పెద్ద పెద్ద సేవలు చేయక్కర్లేదు, మన డ్యూటీ మనం చేస్తే సరిపోతుంది. మన దగ్గర మనకు సంబంధించి ఉంటారు. అంటే మనకి ఆదర్శం ఒక్కడ కాదు, నలుగురు. సీతమ్మ ఆదర్శం, రాముడు ఆదర్శం, సీతారాముడు ఎటువంటి వాళ్ళు, వీళ్ళిద్దరు అటువంటి వాళ్ళు, లక్ష్మణ స్వామి ఆదర్శం, ఆంజనేయ స్వామి ఆదర్శం. అవి రక్షించేది రామాయణం. రామాయణం అంటేనే రక్షించేది అన్నారు. నేను ఊరికే ఈ వేదాంతం మాటలు రక్షించవు. రామాయణం నేను రక్షించేది, నేను రక్షించేది రామాయణం. నీ ఇంద్రియ నిగ్రహానికి, మనోనిగ్రహానికి, చిత్తం అనగటానికి, నీకు చిత్తశాంతి కలగటానికి, చిత్త విశ్రాంతి కలగటానికి రామనామం చాలు. అయితే రాముడు ఉన్నాడనే విశ్వాసం మనకు లేదు. ఏంటి భద్రాచలం రామదాస్ గారు రుణం తీర్చాడు రాముడు. ఇది పురాణాల్లో మాటలు కాదు, ఈ మధ్య కాలంలో జరిగింది. భద్రాచలం రామదాస్ గారు స్వయంగా వెళ్ళి నవాబుకి రుణం తీర్చాడు రాముడు. చిత్త విశ్రాంతికి రాముడు చాలు. మనం రామనామం చేసుకుంటున్నాం అనుకోండి, ఎవరికి ఏదైనా కలిసి వచ్చింది అనుకోండి, మనకి మనకేం కలిసి రాలేదు అనుకోండి, మనకేం అనుకోండి. ఇప్పుడు ఎవరికి ఏది కలిసి వచ్చింది అనుకోండి, ఈ స్వరాజ్యానికి ఏదైనా కలిసి వచ్చింది అనుకోండి, మనకేం కలిసి రాదు అనుకోండి. నేను రామనామం చేసుకుంటున్నాను, ఏమి స్వరాజ్యానికి కలిసి రాలేదు, నాకు స్వరాజ్యానికి కలిసి వచ్చింది, నాకు కలిసి రాలేదంటే నాకు మనస్సులో కూడా ఏమనిపించదు. అది రామనామ యొక్క బాధ్యత. అది రామనామ రామనామానికి సాధ్యం. అది మీరు ఎవరైనా బాగుపడుతున్నారనుకోండి, నేను బాగుపడలేకపోతున్నారంటే ఏంటి వాళ్ళందరూ బాధపడిపోతున్నారు, నేను ఆ రామ భక్తుడికి రామనామం చేసేవాడికి వాళ్ళందరూ బాధపడిపోతున్నారు, నేనే అనకబడిపోయినాను, వాళ్ళందరూ గుర్రాల్లో గడిపోతున్నారు, నేను క్షేమలా ఉన్నాను, వాళ్ళందరూ పరుగులు తీసేస్తున్నారు, నేను కుంటిగా కూడా నడవలేకపోతున్నాను అని వాళ్ళందరూ బాగుపడిపోతున్నారు, నేను అనకబడిపోయాను అనే తలంపు కూడా రామనామం చేసేవాడికి రాదు. అది రామనామ యొక్క మహిమ. అదేంటది రామనామ యొక్క మహిమ? నేను నీళ్ళు వేసుకుని అన్నం తింటున్నాను అనుకోండి, అనుకోండి మీరేమో 10 కూరలు వేసుకుని పాలు వేసుకుని అన్ని మీరు 10 కూరలతోటి 10 స్వీట్లతోటి మీరు అన్నం తింటున్నారు అనుకోండి, నేను మజ్జిగ కూడా లేకుండా ఉంటే నీళ్లతోటి అన్నం తింటున్నాను అనుకోండి, మజ్జిగ లేకుండా ఒక నీళ్లతోటి అన్నం తింటున్నాను అనుకోండి, నాకేం అనిపించదు. ఏంటి వాళ్ళు 10 కూరలు తింటున్నారు, నీళ్ళు అన్నంలో నీళ్లు పిసుకు, మజ్జిగ లేక అన్నంలో నీళ్లు పిసుక్కి తింటున్నారని తలంపు కూడా నాకేం, అది రాదు. అంటే మనసుకు విశ్రాంతి తీసుకొచ్చేవాడు. కొంతమంది అంటారు మాకు విశ్రాంతి లేదు, మాకు విశ్రాంతి లేదు. నిజంగా మీకు విశ్రాంతి కావాలంటే రామనామం చేసుకోండి. మిమ్మల్ని ఏదైనా వాసన పీడిస్తున్నా అనుకోండి, హృదయపూర్వకంగా నామం చేయండి. ఆ నామం చేయండి, పులిని చూసి మేకలు ఎలా పారిపోతాయో, పులుని చూసి మనుషులు ఎలా పారిపోతారు, ఆ రామనామం చేసుకుంటా అంటే మీ లోపల గూడి కట్టుకున్న వాసన కూడా పారిపోతారు. పులి దగ్గరికి మేకలు ఎగుతాయి, పులి దగ్గరికి మేకలు ఎగుతాయి, ఏనుగు లాంటి బలం ఉంటేనే, ఏనుగు లాంటి బలమైన జంతువుకి సింహం ఎటువంటిదో, కామం లాంటి బలమైన శత్రువుకి రాముడు ఎటువంటి, ఏనుగు లాంటి బలమైన జంతువుకి సింహం ఎటువంటిదో, ఏనుగు లాంటి ఏనుగు కంటే ఎక్కువ బలం ఉన్న కామానికి రాముడు ఎటువంటి వాడు. వేదాల సారం రామాయణం అయితే వేదాల్లో ప్రతిపాదించినటువంటి పరబ్రహ్మ రాముడు నారాయణుడే. వేదాల్లో ఏ బ్రహ్మను తెలుసుకో, నో యువర్ సెల్ఫ్ నో దై సెల్ఫ్, నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో అని ఆ పరబ్రహ్మను తెలుసుకో తెలుసుకో అని నాలుగు వేదాలు ఏ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోమని చెప్పినయో ఆ పరబ్రహ్మమే కాళ్ళు తొడుక్కొచ్చింది, కాళ్ళు చేతులు తొడుక్కొచ్చింది, అదే రాముడు. మీరు రామనామం ప్రేమపూరితంగా ఇష్టంగా చేసుకుంటే మీకు ట్రైనింగ్లు కూడా అక్కర్లేదు. ఈ ట్రైనింగ్లు దేనికి, మనసు అనగటానికి అంతే కదా. ఇప్పుడు యోగాభ్యాసాలు ట్రైనింగ్లు ఎందుకు, మనసు అనగటానికి, ఒక రామనామాలు అణిగిపోతున్నాయి. ఒక పెరుమాళ్ళ వల్ల అణిగిపోతుంది. మనం అది అనగాలంటే అనగదు. ఏనుక్కు సింహం ఎటువంటిదు, నీ మనసుకు రాముడు ఎటువంటి వాడు, నీలో నా కామానికి రాముడు ఎటువంటి వాడు. ఏనుగు చాలా బలమైన జంతువు, ఎవరికి జడదు ఒక సింహానికి తప్పించు, ఎవరు ఏనుగు కానీ అది దొమ్మకలేదు. శాస్త్రంలో ఏం చెప్తారు, చీమలకు నిద్ర లేదు, ఏనుగులు ఉరకలేదు, ఏనుగు లేదా ఉరకలేవు. మనిషి మనం ఊహించాల్సిన అలా ఏనుగులు ఉరకలేవు, ఈ ఉరకలేవు ఏనుగులు, చేవలు నిద్రలేదు, ఏనుగులు ఉరకలేవు. టైం అంతే, తొందరగా ముగిస్తాం. అంటే నువ్వు కూర్చున్నా నిలబడినా నీ మనస్సు అంతా కూడా రామమయం చేసుకుంటే, నీ మనస్సు అంతా రామమయం చేసుకోవడానికి ప్రయత్నం. రాముడు అంటే నీకు ఇష్టమైతే, ఎవరిష్టమైతే రాముడో కృష్ణుడో శివుడో, ఎవరిష్టమైంది వారు చేసుకోవచ్చు. నీకు అంటే నీ ఫేవరెట్ దాట్, నీకు ఉపాసన ఏ దేవుడైతే ఏ దేవుడి రూపాన్ని చూసి నీ మనస్సు ఆకర్షించబడుతుందో ఆ దేవుడి రూపాన్ని స్మరించుకుని, అంటే ఉదాహరణకు రామనామం వచ్చిన ఆ దేవుడి యొక్క రూపాన్ని మీరు ధ్యానం చేసుకుని ఆ దేవుడి యొక్క నామాన్ని మీరు స్మరించుకున్నా మీ మనస్సు అణిగిపోతుంది. అంటే మీకు శరణాగతి వల్ల, మీరు శరణాగతి వల్ల కూడా మీ లోపల అహంభావం తుడిచిపెట్టుకుపోతుంది. మీ శరణాగతి వల్ల కూడా లోపల దొంగలను తుడిచిపెట్టుకుపోతాడు. రమణ మహర్షి గారు సారం అనే మాట ఒకటి చెప్పారు, ఇదే సారం అన్నారు. ఎన్ని పుస్తకాలు చదివిన ఇదే సారం, దై విల్ బి డన్ నీ సంకల్పం అన్నారు వేరే గారు. ఏంటది, నీ సంకల్పమే భగవంతుని సంకల్పమే నెరవేరు గాక. అంటే మనం ఏదైనా సంకల్పించినా భగవంతుని సంకల్పమే నెరవేరు. ఒకవేళ మనం ఏది సంకల్పించకపోయినా పని అవ్వకుండా ఆగిపోదు, భగవంతుని సంకల్పం ఆ పని చేసి పెడుతుంది. అంటే నేను సమస్త పుస్తకాల సారం ఏంటంటే, దైవుడి బిడ్డను నీ సంకల్పమే నెరవేరుగాక, నీ ఇష్టమే నెరవేరుగాక. ఏం చేయాలంటే అసలు మనమంటూ లేము, ఉన్నది భగవంతుడు ఒక్కడ. మన అజ్ఞానం వల్ల, అవిద్య వల్ల దేవుడు ఉన్నాడు మనం ఉన్నాం అనుకుంటున్నాం. అలా మనమంటూ లేము, ఉన్నది ఆయన అక్కడే. కాబట్టి ఆయన ఇష్టాన్ని బట్టే ప్రతీది జరుగుతుంది. కానీ ఆయన ఇష్టానికి భిన్నంగా, ఆయన సంకల్పానికి భిన్నంగా ఏది జరగటానికి వీలేదు, జరగదు. సృష్టిలో ఉన్నది ఆయన ఒక్కడే. ఈ జీవుడు కల్పించుకుంటున్నాడు, ఉరికే జీవుడు ఉరికే మనం ఉన్నది కల్పితం, జీవుడు అనేవాడు కల్పితం. అదే గౌతమ బుద్ధుని అడిగారు. చనిపోయిన తర్వాత ఈ జీవుడు ఎక్కడికి వెళ్తాడు? శరీరం చనిపోయాక ఈ జీవుడు ఎక్కడికి వెళ్తాడు అని గౌతమ బుద్ధుని అడిగాడు. గౌతమ బుద్ధుని అడిగితే ఏం చెప్పాడంటే, చనిపోయిన తర్వాత ఏ జీవుడైతే ప్రయాణం చేస్తాడు, నువ్వు విచారణ చేసి చూస్తే ఆ జీవుడు ఇప్పుడు కూడా లేడని సంగతి నీకు తెలుస్తుంది. చనిపోయిన తర్వాత ఏ జీవుడైతే ప్రయాణం చేస్తాడో నువ్వు ఇక్కడ విచారణ, శరీరానికి చావు రాకముందే నువ్వు సాధన చేసి విచారణ చేసి తెలుసుకుంటే ఆ జీవుడు ఇప్పుడు కూడా లేడని తెలుస్తుంది. ఇప్పుడు లేడు, ఇప్పుడే లేనప్పుడు ఇప్పుడు నువ్వు అది తెలుసుకోలేకపోతే ప్రయాణం చేసేవాడు ఉన్నాడు. అది లేడన్న సంగతి ఇప్పుడు నువ్వు తెలుసుకుంటే నీకు అర్థమవుతుంది. చనిపోయిన తర్వాత ప్రయాణం చేసేవాడు కూడా ఉండడు, అంటే పునర్జన్మలు ఆగిపోతుంది. ఇలా దొంగ నేను ఉంది కాబట్టి కొత్త దేహం ధరిస్తుంది. ఆ దొంగ ఏమీ లేదనుకోని కొత్త దేహం ధరించవలసిన అవసరం లేదు మనకు. అది బాడీ బాగుండే ఫాల్స్ అయి ఆర్టిఫిషియల్ తర్వాత మా ఎక్కడుందంటే కాదు, మనం ఆ మంచి పని చేయాలి, ఈ మంచి పని చేయాలి అనుకుంటాం, ఏదో ఊహించుకుంటాం. మీకు అర్థమవుతుంది, ఏ ఊహించుకుంటాం, ఏదో ఆలోచనలు వస్తాయి, ఏదో తలంపులు వస్తుంది, ఏదో మంచి అది చేద్దాం ఇది చేద్దాం అది సాధిద్దాం ఇది సాధిద్దాం ఇలా 90 అనుకుంటాం. ఏది సాధించడం, ఏ మంచి పని చేయకుండా చచ్చిపోతున్నాం, ఇదే మాయ. మీరు జమస్తే మనం కూడా ఎప్పుడైనా మంచి ఆలోచనలు వస్తాయి, మనకి మంచి తలంపులు వస్తాయి, ఆ మంచి చేద్దాం ఈ మంచి చేద్దాం ఏదో చేద్దాం ఏదో ఏదో ఊహించుకుంటూ ఉంటాం. పని మటుకు చెయ్యం, ఈ ఊహగా ఉంటాయి. ఈ లోపల శరీరం చచ్చిపోతుంది అని వలకాటలో తీసుకెళ్ళి తుక్కు తీసుకెళ్ళి వలకాటలో పడేస్తారు. ఈ తుక్కుని తీసుకెళ్ళి ఈ లోపల వలకాటలో పడేస్తారు. అది చేసిన ఇంకా ఆలోచన మిగిలితేయాలి. ఆలోచనలు వస్తాయి, ఈ మంచి పని చేద్దాం ఆ మంచి పని ఏదో చేద్దాం ఏదో చేద్దాం. జీవితంలోకి వచ్చాము, శరీరం వచ్చింది కదా, ఏదో కొంచెమైనా మంచి చెయ్యాలి కదా, ఇలా ఎప్పుడైనా అనుకుంటాం. అనుకుని చివరికి చేసేది ఉండదు, ఏమో ఉండదు. ఈ లోపల శరీరం చచ్చిపోతుంది, ఆ తుక్కుని తీసుకెళ్ళి వాళ్ళ కళ్ళ పడేస్తారు. ఇది మాయ. మనస్సు ఏదో అనుకుంటుంది, చెడ్డని అనుకుంటుంది, మంచి అని అనుకుంటుంది, మంచి కూడా అనుకుంటుంది. ఆ సంస్కారాన్ని బట్టి అంటే అంతటా వ్యాపించున్నవాడు భగవంతుడు. భగవంతుడికి భిన్నంగా ఏదీ లేదు. ఉన్నవాడు ఆయన ఒక్కడే, ఉన్నవాడు ఆయన ఒక్కడే. ఆయనకి భిన్నంగా ఏమీ లేదు, ఉన్నదల భగవంతుడే. ఆయన అంతటా వ్యాపించున్నాడు, ఇతర లోకాల్లోని ఈ లోకంలోని అంతటా. ఆయన లేని చోటంటూ లేదు. భగవంతుడు లేని సర్వజ్ఞుడు, సర్వసాక్షి, సర్వశక్తివంతుడు. శబరి రాముడి దగ్గరికి వెళ్ళాడు, రాముడే శబరి. శబరి రాముడి దగ్గరికి వెళ్ళి రాముడే వెతుక్కుంటూ దేవుడే వెతుక్కుంటూ శబరి దగ్గర ఆ శబరి గురువు గారు అది ఇచ్చాడు ఆయనకి. ఏది నీ యొక్క నువ్వేమో గురువు, నీ అర్హత ఎటువంటిది, నీ యోగ్యత ఎటువంటిది? దేవుడి దగ్గరికి నువ్వెళ్ళక్కర్లేదు, దేవుడే నీ దగ్గరికి వస్తాడని చెప్పాడు. అంటే మన అర్హత ఉంటే, మనకు యోగ్యత ఉంటే గురువే వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తాడు. మనకు అంత పుణ్యబలం ఉంటే ఏదైతే నీలో నేనుగా వ్యక్తమవుతుందో అది నీ లోపల నుంచి వ్యక్తం, లోపల నుంచి వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో చూసుకుని దాన్ని అక్కడికి పంపి, అక్కడ దాన్ని పంపేసినట్టే అది ఎక్కడి నుంచి వస్తుందో ఆ వచ్చిన చోటు అది చూసుకుంటే చూసుకుని వెంటనే అది చచ్చిపోతుంది. నీవు నీ నువ్వు ఏదిగా ఉన్నావో అదిగా నీకు మిగులుతావు, అంటే స్వరూపంగా మిగులుతావు. అక్కడ ఉన్నది నువ్వు సుఖాన్ని అనుభవించడం కాదు, నీ పేరే సుఖం, నీ పేరే శాంతి, నీ పేరే ఆనందం. పంచదార తీపి కోసం వెతుక్కోక్కర్లేదు, సుఖం నీ స్వరూప సుఖం ఎప్పుడైతే నీకు అనుభవంలోకి వచ్చిందో బజారులో నువ్వు సుఖం కోసం వెతుక్కోక్కర్లేదు. నీ స్వరూపమే సుఖం, నీ స్వరూపమే శాంతి. అందుకే రమణ మహర్షి గారు చెప్పారు, ఒక్క మనిషి జ్ఞానం సంపాదిస్తే వాడి వల్ల కొన్ని లక్షల మంది సాధిస్తారు. ఒక్క మనిషి మనసును కాల్ చేస్తే వ్యక్తి భావాన్ని ఆ బాడీ బాగుండి అని దేహంతో తారాక్ష్యం పొందినటువంటి నేనుని, అంటే ఈ నేను దొంగనేని దేహము కాదు ఆత్మ కాదు, ఈ దొంగనేని ఆత్మ కాదు దేహము కాదు, ఈ దేహానికి ఆత్మకి మధ్యలోంచి వస్తాను. మీకు అర్థమవుతుందా? మధ్యలోంచి వస్తాను, మధ్యలోంచి వచ్చేది దేహంతో తారాక్ష్యం పొందుతాను. ఈ దేహంతో తాదాత్యం పొందే ఈ మధ్యలోంచి వచ్చి దేహంతో తాదాత్యం, దేహంతో తాదాత్యం పొందే నేను ఎప్పుడైతే అంత ఆ పొత్తులోంచి బయటికి రాగలిగావో నువ్వు ఉన్నది ఉన్నట్టుగా నీకు వ్యక్తమైపోతుంది. అప్పుడే అక్కడ, ఎప్పుడో కాదు ఎక్కడో కాదు, ఇప్పుడే ఇక్కడే విచారణ చేస్తే పోతుంది. నువ్వు విచారణ చేయలేవనుకో, భగవంతుని ప్రార్థించుకు, నా ఇష్టం కాదు నీ ఇష్టమే నెరవేరుగాక, నా సంకల్పం కాదు నీ సంకల్పమే నెరవేరుగాక. ఒకవేళ మనం అనుకోకపోయినా జరిగేది ఆయన సంకల్పమే. మనం ఇలా అనుకోమనుకోండి, అనుకోకపోయినా జరిగేది ఆయన సంకల్పమే. అన్ని గ్రంథాల సారం ఇదే అన్న దైవిలి బిడ్డను. ఏంటది దైవిలి బిడ్డను? అసలు నువ్వంటూ లేవు, నువ్వంటూ లేవు. అసలు నీకు తెలిసినా తెలియపోయింది నెరవేరేది ఆయన సంకల్పం, నెరవేరేది ఆయన తలంపే. ఈ తలంపులన్నీ ఎక్కడ, ఈ మనసు నీ గుండెకి నాటాలది. ఈ తలంపులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఈ సంకల్పాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఈ ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో, వాడి సంకల్పం నెరవేరుతుంది కానీ నీ సంకల్పం నెరవేరు. మీరు చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్నాయి లోపల? అని ఇక్కడ భగవాన్ చెప్పింది ఏంటంటే, ముగిస్తున్నాను, ఇంత టైం తీసుకోకూడదు, గంట చాలు, 5:20 అవుతుంది, ముగిస్తాను ఒక వాక్యం చెప్పి దేహాన్ని ప్రారంభాన్ని బట్టి అలా తిరుగుతాను. అది ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి, అది హాస్పిటల్లో చనిపోవాలా, ఇంటికాడ చనిపోవాలా, ప్రయాణం చనిపోవాలి, యాక్సిడెంట్లో చనిపోవాలా, ఆ దేహం ఎక్కడ చనిపోవాలి, ఏ రోగం వల్ల చనిపోవాలి, దాని ప్రార్థాన్ని బట్టి అది ప్రయాణం చేయాలి. దాన్ని వదిలేయండి. అది అరుణాచలంలో ఉండాలా, భీమవరంలో ఉండాలా, తణుకులో ఉండాలా, ఎక్కడ ఉండాలి, ఆ ప్రార్థాన్ని బట్టి ఎక్కడ ఉంటుంది, దాన్ని వదిలేయండి. ఆ గొడవ వదిలేయండి, దేహం కూడా వదిలేయండి, దానికి దేహం కూడా వదిలేసేయండి. కానీ దేహాన్ని మట్టికి సాధనకు ఉపయోగించుకోవాలి. దానికి కొంచెం అన్నం పెట్టి బట్టలు చుట్ట పెట్టుకుని దేహానికి కొంచెం అన్నం పెట్టి ఏం సాధనకు ఉపయోగించుకోవాలి, దాన్ని సాధనకి అంటే ఉపయోగించుకోవాలి. ఏ నేనైతే దేహం తిరుగుతావో ఆ నేను ఓడగొట్టుకోవాలి సాధన చేసి. అది దేహాన్ని అంతవరకే ఉపయోగించుకోవాలి. దేహాన్ని దానికి ఉపయోగించకుండా బాహ్య విషయాలు ఏదైనా సాధించినా సాధించవచ్చు, అయిన ఒకటి లేని సొన్నరు సాధించవచ్చు, కానీ ఒకటి లేని సొన్నరు. అయితే అది ప్రహ్లాదుడు చెప్పాడు కదా, చదువు వలను చావులేని చదువు చదువువాలి, చదువు వలను. మనం శరీరం చచ్చిపోయినప్పుడు చచ్చిపోతున్నాం అనుకునే చదువులు చదువుతున్నాం. ప్రహ్లాదుడు ఏం చెప్పాడు, చదువు వలను చావులేని చదువు చదువువాలి. అది ఇమ్మర్చలకి అమృతత్వం. ఏంటది అమృతత్వాన్ని పొందాలి అంటే మృత్యు ఎలా ఉంటుందో, శరీరం ఉండగానే మృత్యు ఎలా ఉంటుందో తెలియని స్థితి నువ్వు పొందాలి. ఎప్పుడో కాదు శరీరం ఉండగా, దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను అనుకున్నాడు. ప్రతి వాడికి పునర్జన్మ వస్తుంది, వాడు కర్మను అనుభవించవలసింది. ఇందుకు నీ దేహాన్ని ప్రారంభాన్ని బట్టి అది యాత్రకు వెళ్ళాలో, ఇంటికాడ వెళ్ళాలో, గంగలో స్నానం చేయాలో, ఏదో ఒకటి చేస్తాను, దాని పద్ధతి ప్రకారం చేస్తాం. కానీ మనస్సుతోటి మటుకు, నీ మనస్సు ఉంది కదా, నీ మనస్సుతోటి మటుకి భగవంతుని స్మరించుకో, భగవంతుని ధ్యానం చేయటం మానకు, భగవంతుని చెప్పే విషయాలను శ్రద్ధగా విను, అవి వంట పట్టించుకో. నీలోని కర్మవాసనలు నీలోని విషయవాసనలు భగవంతుడు చెప్పిన మాటలను అబద్ధం వలే కనిపిస్తాయి నీకు. అది నిజంగా అబద్ధం కాదు, నీలోని కర్మవాసన అది అబద్ధంలో కనిపించేది, అదే మాయ. నీకు అర్థమవుతుందే, భగవంతుడు సత్యం చెప్తే అసత్యం నువ్వు అనుకుంటా ఉంటావు, అలా అనుకోవటమే మాయ. మాయ చోటే మనస్సును తయారు చేస్తారు. మైసూర్ పాకం పెళ్ళి ఎలా తయారు చేస్తాం, ఏదో పిండితోటి దానితో దీనితో పంచదార చోటు ఎలా తయారు చేస్తాము, అలా చేస్తారు. అసలు మనస్సు తయారు చేయటమే మాయతోటి చేశారు. పెద్ద మనస్సును విడిచిపెట్టి మాయ లేదు. అది నేను నేను అనుకుంటున్నాను, ఇది ఆ మాయనే నేను 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 అనుకుంటున్నావు. అంటే నీ మనస్సును మటుకి ఏదో భగవ అవతార పురుషులు, నీకే అవతారం గురువు అయితే గురువు ఇష్టమైతే గురువు, అవతార పురుషుడైతే అవతార పురుషుడు. ఆ రూపాన్ని ధ్యానం చేసుకుంటుంటే, ఆ నామాన్ని స్మరించుకుంటూ ఉంటే, ఆ రూపము నామం వచ్చి నీ మనస్సును ఆక్రమించుకుంటాయి, నీ మనస్సుని ఆక్రమించుకుంటాయి. అప్పుడు నీకు స్లోగా విషయవాసన పోతాయి, కర్మవాసన పోతాయి. ఎప్పుడైతే కర్మవాసన పోయినాయో విషయవాసన దానికి దొంగ దానికి బలం తగ్గిపోతుంది. దొంగ దానికి బలం తగ్గిపోయి దానికి మేత దొరక్క అది ఎక్కడి నుంచి వస్తుంది అక్కడికి వెళ్ళి అణిగిపోతుంది. అప్పుడు నీకు స్వరూప సుఖం తెలుస్తుంది, స్వరూపమైనటువంటి ఆనందం తెలుస్తుంది. అచ్యుత అనంత గోవింద, అచ్యుత అనంత, అచ్యుత అనంత గోవింద, అచ్యుత అనంత గోవింద, మాధవ కేశవ నారాయణ. అంటే గోవిందుడికి పెట్టిన ఒక నమస్కారం వల్ల, గోవిందుడికి పెట్టిన ఒక నమస్కారం వల్ల, గోవిందుడిని స్మరించుకోవటం వల్ల, గోవిందుడి రూపాన్ని ధ్యానం చేసుకోవటం వల్ల, గోవిందుడికి నమస్కరించటం వల్ల, గోవిందుడి నామాన్ని స్మరించుకోవటం వల్ల కోటి జన్మల్లో ఉన్న పాపం నశిస్తుందని చెప్పాడు. అంటే దూదికి గడ్డి మీదకి పెద్ద అడ్డిపనులు వేస్తే ఎంత పెద్ద గడ్డి మీద ఒక అడ్డిపనులతో ఎలా కాలిపోతుందో, నీకు పాపరాశి కోటి జన్మల్లో దోషాలు నీ మనస్సులో ఉన్నా ఆ గోవిందుడికి ఒక నమస్కారం పెట్టడం వల్ల, గోవిందుడి రూపాన్ని ధ్యానం చేయటం వల్ల, గోవిందుడి నామాన్ని స్మరించుకోవటం వల్ల కోటి జన్మల పాపం నశిస్తుందని చెప్పాడు వాడి గోవిందుడు. అచ్యుత అనంత గోవింద, అచ్యుత అనంత గోవింద, కేశవ మాధవ నారాయణ. నువ్వు అన్ని ప్రయత్నములు అన్ని విధముల ప్రయత్నం చేసి అన్ని విధముల ప్రయత్నం చేసి నీకు అర్థమవుతుంది, అన్ని విధముల ప్రయత్నం చేసి అన్ని విధముల నువ్వు సాధన చేసి నీకు ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు ఉపయోగించుకుని నారాయణని ధ్యానం చేసి తప్పించేంతగలట నీకు పెద్ద పని ఏముంది అని నాడు పోరాడు. నారాయణ అంటే గోవిందుడే, నారాయణుడు అంటే ఎవరు, గోవిందుడే. నువ్వు అన్ని విధముల ప్రయత్నం చేసి నీకు ఎన్ని అవకాశములు ఉంటే అన్ని అవకాశాలను ఉపయోగించుకుని నారాయణని స్మరించడం కంటే, నారాయణని ధ్యానం చేయడం కంటే దానికి మించిన పని అంటూ నీకు ఒకటి ఉందా? గోవింద అచ్యుత అనంత, గోవిందుడికి ఒక్క నమస్కారం చాలట. అచ్యుత అనంత గోవింద, మాధవ కేశవ నారాయణ. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, పెద్ద వృక్షానికి ఏది మూలం, బీజం మూలం. ఏది మూలం, బీజం మూలం. ఈ పెద్ద మనస్సు, ఈ మనస్సులో చాలా గొడవలు ఉన్నాయి అనుకుంటాం కదా, పెద్ద మనస్సు మరి. ఆ మనస్సుకి ఏది మూలం? ఆ మనస్సుకి మూలం కామం. మనస్సుకి ఈ కామం మీద ఏది ఆధారపడింది? మనస్సు ఆధారపడింది. బీజం మీద ఏది ఆధారపడింది? చెట్టుకి, చెట్టుకి ఏది మూలం? బీజం. చెట్టుకి మూలం ఏంటి? బీజం. మనస్సుకి మూలం కామం. ఇది వేదంలో చెప్పాడు, ఈ రెండు మొక్కలు జ్ఞాపకం పెట్టుకోండి. వేదం అంటేనే జ్ఞానం. వేదం అంటేనే ఆసక్తి. వేదం అంటేనే జ్ఞానం అని అర్థం. శాంతి శాంతి. ఇది లాస్ట్ వర్డ్ అయినా లీస్ట్ వర్డ్ కాదు. మేము ఈ పొలమూరి మీటింగ్, మిగతా అన్ని మామూలే. ఇదివరకు చెప్పిన డేట్లు, పొలమూరి మీటింగ్ మేము డిసెంబర్ 5 అని చెప్పాం. జోడపాలెంలో పొలమూరి మీటింగ్ డిసెంబర్ 5 అని చెప్పాం. 5 కాదు, డిసెంబర్ 13. పొలమూరి మీటింగ్ డిసెంబర్ 5 అని మేము దూరపాలనలో చెప్పాం. మరి సవరించుకుంటున్నాం, డిసెంబర్ 5 కాదు, డిసెంబర్ 13. పొలమూరి మీటింగ్ డిసెంబర్ 13. మిగతా మీటింగ్లన్నీ మామూలే.